అమ్మజీ అంటే సమగ్రంగా ఎప్పుడు చెప్పినా కంప్లీట్ గా అన్ని పార్ట్స్ అంటే నాన్నగారు అందరికి సమానంగా అంటే ఎవరి ఏ వ్యక్తికి స్వభావాన్ని బట్టి వాళ్ళ పూర్వజన్మల ప్రాక్టీస్ బట్టి ఎవరు ఏ మార్గంలో ఫాలో అవుతున్నారో వాళ్ళకి అనుగుణంగా సబ్జెక్ట్ లో అన్ని కోణాలు కవర్ చేసి సబ్జెక్ట్ చెప్పేవారు. సో దాన్ని చక్కగా మీరు అలాగే సమన్వయం చేసుకుని నిరంతరం ఆయన సబ్జెక్ట్ వింటూ ఆయన వర్క్ చేస్తూ సైలెంట్ గా, అంటే మీరు ఇంత మంచి టీచర్ అని మాకు ముందు తెలియదు అండి, సండే సత్సంగ్ మొదలయ్యే వరకు తెలియదు. సో వన్ ఆఫ్ ది వెరీ గుడ్ టీచర్స్ ఆఫ్ విజయవాడ నాన్నగారిని రిప్రజెంట్ చేస్తూ అద్భుతంగా సబ్జెక్ట్ చెప్తారు ఆంటీ. సో మీరు చెప్పండి ఆంటీ.
అమ్మా చాలా ఎక్కువ చెప్పేసావమ్మా, కానీ అందరూ కూడా నాన్నగారి అనుగ్రహానికి పాత్రలం కదమ్మా అనుకుని అలాగా అనిపించింది నీకు.
అంటే ఏం లేదండి, విఆర్ అంటే నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు మన నాన్నగారి దగ్గరికి అందరం వెళ్ళాం కదా, అంటే ఎవరు ఏ పద్ధతిలో వెళ్ళినా మనం అంటే ఆయన దగ్గరికి ఏ అవసరం కోసం వెళ్ళినా కూడా, అంటే ట్రూత్ సీకర్స్ వెళ్ళారు, ఇబ్బందులు పడే వాళ్ళు వెళ్ళారు, అశాంతితో ఉన్న వాళ్ళు వెళ్ళారు, లేకపోతే కష్టాలు ఉన్న వాళ్ళు వెళ్ళారు, లేకపోతే దుఃఖం తట్టుకోలేక వెళ్ళారు, రకరకాల జీవితంలో డిఫికల్టీస్ ఉండి ఆయన చెప్పుకోవడానికి వెళ్ళారు. సో ఇలా విభిన్నంగా అంటే అన్ని రకాల వాళ్ళు నాన్నగారి దగ్గరికి వెళ్ళాం. అయితే కాన్స్టెంట్ గా మనం నాన్నగారిలో జీవితం పొడుగునా కాన్స్టెంట్ గా ఎటువంటి వాళ్ళు వెళ్ళినా, ఎలాంటి వాళ్ళు వెళ్ళినా, ఏ డిజైర్ తో వెళ్ళినా సమానంగా ప్రేమించడం, అంటే అందరిలోని ఆయన్నే చూసుకోవడం వల్ల, అంటే అందరిలోనే ఉన్న చైతన్యాన్నే ఆయన దర్శిస్తారు కాబట్టి ఆ పైన ఏదైతే మనకి సఫరింగ్ కానివ్వండి, డిఫరెన్సెస్ కానివ్వండి, అది చూడకుండా డిఫరెన్సెస్ నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ఆయన అన్కండిషనల్ లవ్ అందరి పట్ల సమానంగా కురిపించారు కదా అంటే. సో అయితే అయితే ఎవరి పార్ట్ వాళ్ళది, ఎవరి స్వభావం వాళ్ళది, ఎవరి పద్ధతిలో వాళ్ళు ప్రయాణం చేస్తాం ఇన్నర్ లైఫ్ కి, అది నాన్నగారు అంటారు కదా. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని తలకాయలు ఉన్నాయి కదా, అంటే ఇంత మంది జనాభా, అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ కదా. మిలియన్స్ ఆఫ్ పీపుల్ లో ఏ రెండు తలకాయలు ఒక పద్ధతిలో మోక్షం పొందలేదని చెప్తారు? పొందరు. ఏ రెండు తలకాయలు ఒక పద్ధతిలో పొందరు, అంటే ఎవరి అంటే పూర్వ జన్మల బట్టి వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళ సాధనని బట్టి వాళ్ళు ఏ మార్గం ఎంచుకుని ప్రయాణం చేశారో దాన్ని బట్టి వాళ్ళ ప్రోగ్రెస్ ఉంటుంది. సో అయితే అందరికి అంటే ప్రోగ్రెస్ అవ్వడానికి సబ్జెక్ట్ ని అంటే చాలా సింప్లిఫై చేసి, చాలా సింప్లిఫై చేసి మన మంద బుద్ధికి అంటే ఎలా చెప్తే మనకు అర్థమవుతుందో అలా చెప్పి ఆ అండర్స్టాండింగ్ కూడా ఆయన ఇచ్చి అది అర్థం చేసుకుని మనం ప్రయాణం చేయడానికి మన చెయ్యి పట్టుకుని ప్రయాణం చేస్తూ వచ్చారంటే ఇప్పటికే ఆయన చెయ్యి పట్టుకునే ఉన్నారు. ఏ భక్తుల్ని ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు. అయితే ఎవరి మార్గం వాళ్ళది. సో మనం ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, మనందరం సమానం, మనందరం ఆయన బిడ్డలు, అందరం సమానంగా ఆయన ప్రేమలో ఉన్న వాళ్ళం. అందరికి భక్తులందరికీ ఆఫ్ లేట్, ఎస్పెషల్లీ ఆఫ్ లేట్ నేనేం చెప్తున్నానంటే అందరూ ఆయన సమానంగా ప్రేమకి పాత్రులైన వాళ్ళం, సమానంగా మనందరినీ ఆయన ప్రేమించారు, సమానంగా సబ్జెక్ట్ చెప్పారు. అంటే సూర్యుడు ప్రపంచానికి వెలుగుని ఎంత సమానంగా ఇస్తాడో, చంద్రుడు ప్రపంచానికి చల్లదనం ఎంత సమానంగా ఇస్తాడో, అంటే ఎక్కడ పక్షపాతం లేకుండా పార్షాలిటీ లేకుండా భగవంతుడు ప్రేమ అందరికీ సమానం అండ్ జ్ఞానానికి అందరూ అర్హులు. సో మనం కూడా అంటే నాన్నగారి సబ్జెక్ట్తో పాటు మనం అందరం నాన్నగారికి అట్రాక్ట్ అవ్వడానికి కారణం నాట్ జస్ట్ సబ్జెక్ట్ అండి, ఆయన ప్రేమ.
ఎగ్జాక్ట్లీ,
ఆయన ప్రేమలో మనల్ని కరిగించి ఆ సబ్జెక్ట్ మనం బోధించకపోతే, అంటే నాన్నగారు అంటారు కదా ఒక శాస్త్రం చదివినా ఒక గురువు దగ్గరికి వెళ్ళినా గౌరవించకుండా వాళ్ళని ప్రేమించకుండా వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు, శాస్త్రం దాని హృదయం మనకి ఇవ్వదు అని. సో బేస్ మనకి ఆయన పట్ల లవ్, ఆయన పట్ల రెస్పెక్ట్, అది ఆయన కలగజేసుకుని అప్పుడు మనకు సబ్జెక్ట్ చెప్తూ వచ్చారండి. అది లేకపోతే మనకు అసలు సబ్జెక్ట్ అర్థం కాదు, అంటే మనకు ఆ అర్హత కూడా సరిపోదు. సో మనల్ని అర్హులను చేస్తూ మనల్ని ప్రిపేర్ చేసి ఎంతో శ్రమపడి మనల్ని ప్రిపేర్ చేసి అంటే మనల్ని అంటే వెనక్కి బ్యాక్వర్డ్ జర్నీ లేకుండా, ఫార్వర్డ్ తప్ప బ్యాక్వర్డ్ జర్నీ లేకుండా, అంటే ఇన్నర్ జర్నీ తప్ప అవుట్ సైడ్ వద్దు ఇంకా, అంటే బాహ్యమైన ప్రపంచం, బాహ్యమైన వ్యక్తులు, బాహ్యమైన వ్యవహారాలు, బాహ్యమైన విషయాలకి దూరంగా ఉండండి, ఇన్నర్ లైఫ్ కోసమే మీ ప్రయత్నం చేయండి. మనకి కాలం చాలా విలువైనది, భగవంతుడు కాల రూపంలో ఉన్నాడు, మన ఈ జన్మ మనం వచ్చింది అల్టిమేట్ స్టేట్ నాన్నగారు ఏదైతే మనకి అంటే ఎంతో గట్టి గట్టిగా అంటే కామఫుల్ స్టాప్ పెట్టకుండా పోస్ట్ ఆఫీస్ టైంలో విపరీతంగా ఫోర్స్ఫుల్ గా మీటింగ్ చెప్పేసేవారు అండి. వచ్చిన కొత్తలో చాలా ఫోర్స్ తో చెప్పేవారు సబ్జెక్ట్, అంటే అర్థం చేసుకోవడం కూడా కష్టం, అంత ఎక్స్ప్రెస్ ట్రైన్ లా వెళ్ళిపోయేవారు. ఎందుకు అంటే ఆయన తపన, అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన భక్తులందరూ కూడా ఆయన పొందిన స్టేట్ పొందాలనే ఆయన ఆతృత తపన, ఆ అన్కండిషనల్ లవ్ ని మనం జ్ఞాపకం పెట్టుకుని ఆ ప్రేమని, ఆ అన్కండిషనల్ లవ్ ని ఆయన మనకి బోధించింది, మనకి ఆయన జీవితం పొడుగా మనకి చేసింది మనం మర్చిపోకుండా ఎప్పుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటూ ఏది జరిగినా మన మంచికి జరుగుతోంది, ఏ సంఘటన జరిగినా ఈశ్వరుడికి తెలియకుండా జరగడం లేదు. సో ఆయన పాదాలను పట్టుకుని ఆయన సబ్జెక్ట్ ని ఆధారంగా చేసుకుని ఆయన ఏ ప్రేమనైతే అందరి పట్ల చూపించారో, ఇప్పుడు జీవుడు ప్రేమించలేడు అంటే, ఎందుకంటే అవతల నుంచి ప్రేమ అన్కండిషనల్ గా వచ్చిన వల్ల మనం నాన్నగారిని ప్రేమించాం.
కరెక్ట్.
అయితే భగవంతుడు అన్కండిషనల్ ప్రేమ జీవులు ఎలా ప్రేమిస్తారు, ప్రేమించలేరు కదా. కానీ అందరిలోనే, ఎందుకంటే అందరిలో ఉన్నది ఆయనే కాబట్టి, ఆయనని దర్శిస్తూ మనం ప్రేమని ప్రాక్టీస్ చేయాలంటే, ఎందుకంటే నాన్నగారి దగ్గరకు అందరూ వెళ్ళింది ప్రేమ కోసం, సబ్జెక్ట్ సెకండరీ వాళ్ళకి, ఆయన లవ్ కోసం వెళ్ళారు అందరూ. వాళ్ళకున్న అశాంతి నుంచి తొలగించుకుని శాంతిలోకి వెళ్ళడానికి వెళ్ళారు, వాళ్ళ ఇబ్బందులు తొలగడానికి వెళ్ళారు, వాళ్ళ కష్టాల నుంచి ఉపశమనం కలగడానికి వెళ్ళారు. ఆయన ఎంత ప్రేమతో వాళ్ళని అడ్రస్ చేస్తే ఆయన ఆకట్టుకున్నారు వాళ్ళని. అలా అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ లవ్ ఇస్ ది గ్రేటెస్ట్ పవర్ అని అర్థం అండి. అండ్ అది నాన్నగారు మన జీవితం పొడుగున ప్రూవ్ చేసి వెళ్ళారు. అండ్ నాకు ఇప్పటికీ జ్ఞాపకం వస్తుంది ఆ కోయంబత్తూర్ షాప్ లో ఆయన చిన్న గిఫ్ట్ ఇలా కొని తీసి చిన్నదాంటి ఏలు మన ఫింగర్ అంత ఉంది ఆ టోకెన్ అనమాట, చిన్నది ఈ షోకేస్ లో పెట్టుకునేది లవ్ అని టైటిల్, సింగల్ లవ్ ఇస్ అ స్మాల్ వర్డ్ బట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది మన మధురానగర్ లక్ష్మణ్కి సత్సంగంలో పెట్టుకోమని ఇచ్చారండి. సత్సంగంలో పెట్టమ్మా, వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఇది చదవాలి. లవ్ ఈజ్ అ స్మాల్ వర్డ్ బట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకు అంటే ప్రేమిస్తే, అంటే ప్రేమిస్తే ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళలో మనకి తప్పులు కనపడవు. ఇప్పుడు మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం, మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తాం. ప్రేమిస్తే ఏంటంటే ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా లేకపోతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఆ లవ్ కొట్టేస్తుంది వాటిలన్నిటిని. మర్చిపోతాం, ఆ చిన్న చిన్న మర్చిపోతాం, ప్రేమే మిగులుతుంది. అలా మనందరూ ప్రేమైన ఆత్మ బంధువులారా అని ఆయన అంత అద్భుతంగా అడ్రస్ చేసి మనల్ని ఆత్మ బంధువులుగా చూశారు. మనుషుల బంధుత్వంలా చూడలేదు, ఆత్మ బంధువులుగా చూశారు. సో మనందరం ఆత్మ బంధువులు. సో అంటే మన పర్సనల్ ఫిజికల్ రిలేషన్షిప్స్ కన్నా ఎక్కువ డీపర్ రిలేషన్షిప్ అమంగ్ డివోటీస్.
అవునమ్మా.
సో ఇది డిస్టర్బ్ కాకుండా మనందరం కూడా వి షుడ్ వాక్ ఇన్ ది పాత్ ఆఫ్ లవ్. అంటే వి షుడ్ ఆల్ వాక్ ఇన్ ది పాత్ ఆఫ్ లవ్. లవ్ తప్ప మనకి భిన్నంగా ఏది వచ్చినా కూడా దాన్ని మనం గమనించి మనం దానిలో నుంచి వి హ్యావ్ టు ఎరేజ్ ఇట్. లవ్ కి భిన్నంగా మనకి ఏది వచ్చినా దాన్ని పక్కన పెట్టి ప్రేమించడం అని మనందరూ నేర్చుకోవాల్సిందాంటి. ప్రేమ అనేది ఉంటే మనం సహజంగా నాన్నగారికి దగ్గర అవుతాం, మనం సహజంగా మన హృదయంలో ఉంటాం, మనం సహజంగా ఉన్న వస్తువుని పొందగలుగుతాము. మనం పెద్ద పెద్ద ఎఫర్ట్స్, ఓ మనం ఒళ్ళు హోనం చేసుకోకర్లేదు, మనసు పొండు చేసుకోకర్లేదు, నథింగ్. సహజంగా జారుడు బల మీద పిల్లలు సహజంగా ఆడుతూ పాడుతూ ఎలా జారుతారో ఆ ప్రేమ అనే ఫ్యాక్టర్ ఒక్కటి డెవలప్ చేసుకుంటే ఈజీగా హృదయంలోకి వెళ్తామండి. సో దిస్ ఈస్ ది మెసేజ్ ఐ రియలీ వాంట్ టు కన్వే టు ఆల్ అవర్ నాన్న డివోటీస్ టుడే. అండ్ అమ్మజీ గారు మీరు చెప్పండి అండి.
అమ్మా, ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావు స్టార్టింగ్, అదే చెప్పాలనుకున్నాను. నాన్నగారు అసలు మామూలుగా కాదమ్మా, అసలు విషయం
చెప్తాను.
ఆత్మబంధులందరికీ నమస్కారం అమ్మా. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఫస్ట్ నేను చెప్పాల్సింది ఇదేనమ్మా, మన సత్సంగం మీద మనందరికీ ఎంత ప్రేమ ఉందో చెప్పటానికే స్టార్ట్ చేశానమ్మా. స్టార్టింగ్ అదే మాట అనుకున్నా నేను. నా అసలు మనం ఈ అందరం ఈ సత్సంగాల మీద, నాన్నగారు అన్నారు ఒకసారి మీ ఇంట్లో మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటారమ్మా, ఎందుకంటే మీకు ఎంతో కొంత సంతృప్తి వస్తుంది, మీకు ఆ సంతృప్తి కోసమే మీరు ప్రేమించుకుంటున్నారు. మరి మమ్ములు ప్రేమించమంటే కూడా మీరు ప్రేమిస్తారా? ఎప్పుడు ప్రేమిస్తారు? మమ్ములు ప్రేమించినప్పుడు కూడా మీకు సంతృప్తి లభిస్తే మమ్ములు ప్రేమిస్తారు. అలాగే నాన్నగారేంటి అమ్మా, కనిని జనని కన్న ఘనదాయక ఇదే అనుగ్రహం అరుణాచల అన్నట్టు అమ్మా. మా భౌతికమైన ప్రేమలు అన్నిట్లో మన ఇళ్లలో ప్రేమించినవన్నీ భౌతిక ప్రేమలమ్మా. ఈ భౌతిక ప్రేమల్లో తల్లి ప్రేమ చాలా గొప్పది, కానీ అరుణాచల కూడా నీ ప్రేమ ఇంకా గొప్పది. అటువంటి ప్రేమతో నాన్నగారు మనందరినీ తీసుకున్నారు కాబట్టేనమ్మా ప్రతి ఆదివారం సత్సంగానికి 7 నుంచి 9 గంటల వరకు అందరం చకోర్ పక్షుల్లో ఎదురు చూస్తామమ్మా. ఎందుకంటే ఆ లవ్, ఆ నాన్నగారు మనందరినీ ఎలా చూశారంటే, అసలు తల్లి భౌతికంగా ఇస్తుందమ్మా ఏదైనా కానీ, కానీ నాన్నగారు అభౌతికం అలౌకికం అమ్మా. ఆయన ప్రేమను చూస్తే అసలు ఆ ప్రేమ కోసమే కరిగిపోయాం మనం. ఈ సత్సంగాల యొక్క మూలం కూడా అదేనమ్మా. మనం ఇవాళ 2 అవర్స్ కూర్చుంటున్నాము అంటే నాన్నగారు మన మీద చూపించిన అలౌకికమైన ప్రేమ, అసలు ఎండ్లెస్ లవ్. ఆ ఎండ్లెస్ లవ్ ఎక్కడ దొరుకుతుంది ప్రపంచంలో? ఒక్క సద్గురువు దగ్గరే దొరుకుతుంది. సో ఈ 2 అవర్స్ ఆ సద్గురు యొక్క సాన్నిధ్యంలో ఉండటం కోసం మనందరం కూర్చుంటున్నామమ్మా ఇక్కడ. ఈ 2 అవర్స్ అంటే రోజు చేసుకోవటం కానీ, ఈ 2 అవర్స్ ఎందుకు ఎక్కువ ఎదురు చూస్తామంటే, అసలు ఏదైతే సత్య వస్తువు గురించి మనం, సబ్జెక్ట్ ఏంటమ్మా, మన సబ్జెక్ట్ అంతా నేను గురించి, అక్కడ సత్య వస్తువు గురించి. ఆ సత్య వస్తువే తానై ఉన్న నాన్నగారి గురించి, నాన్నగారు చెప్పిన మాటల్ని శ్రవణం చేయటం కాకుండా మననం చేసుకుంటాక మనందరం ఎక్కడ చేరుకుంటున్నామమ్మా. ఎందుకంటే నాన్నగారి మాటలు రిపీటెడ్ గా మననం ఎందుకు చేయాలమ్మా? మనం నాన్నగారు చెప్పారు, శ్రవణం మననం అనేది ఆ 2 చేయకుండా మీరు ఆధ్యాత్మికంగా ఎదగలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ విని ఉండాలమ్మా, వినన్నా ఉండాలి, చూసన్నా ఉండాలి, చేసన్నా ఉండాలని పెద్దలు సామె చెప్పేవారు. అలాగే అసలు మనకి ఈ సత్సంగం మీద ఇంత ప్రేమ కలగటం కోసం ఏంటంటే అసలు కారణం నాన్నగారి అలౌకికమైన ప్రేమ మనందరి మీద కురిపించారు. మనందరికీ సంతృప్తి వస్తుంది ఈ సబ్జెక్ట్ వల్ల, మనందరం తృప్తిగా జీవిస్తున్నాం అమ్మా, సంతృప్తిగా ఉంటున్నాం. అందుకోసమే ఆ సంతృప్తి కోసమే మనం ఈ సత్సంగాల్ని ఇలా కంటిన్యూ చేసుకుంటున్నాం అమ్మా, నాన్నగారి యొక్క గ్రేస్ వలన. మళ్ళీ ఇక్కడ మన సొంత తెలివితేటలు ఏమి లేవమ్మా, ఆ ప్లానింగ్ అంతా ఆయింది, యాక్షన్ అంతా ఆయింది, మనం యాక్టర్స్ అమ్మా. ఇక్కడ మన యాక్టర్స్ గా పెట్టేసి ఆయన యాక్షన్ మనకి డైరెక్టర్ ఆయన, మనకి అంతా మళ్ళీ యాక్షన్ చేయించేది ఆయనే, మనలో ఉండి చేసేది కూడా ఆయనేనమ్మా. సో నాకు అనిపించిందమ్మా ఇసులు మరి ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళారు అని చెప్పుకుంటా ఉంటారు, అంతరిక్షంలోకి వెళ్ళారు నాసా వాళ్ళు ఏయో పరిశోధనలు చేశారు అని చెప్పుకుంటారు, అది బ్రెయిన్ చేయదు. కానీ అంతర్వేక్షణ అనేది మించింది ఏముందమ్మా, అంతరిక్షంలోకి వెళ్ళటం కన్నా మనం అంతర్వేక్షణ చేయమన్నారు నాన్నగారు. అంటే ఇప్పుడు అంతరిక్షానికి వెళ్ళటం వల్ల భౌతికంగా ఏదన్నా పేరు ప్రఖ్యాతులు రావచ్చు, నలుగురికి ఉపయోగపడే విషయాలు చెప్పచ్చు, కానీ ఈ అంతర్వేక్షణ వల్ల మనని మనం చూసుకోవటం వల్ల, లోపల అంతర్ముఖం అవ్వటం వల్ల, ఏదైతే సత్యవస్తువు హృదయంలో ఉందని నాన్నగారు చెప్పున్నారో, మీ అందరి హృదయంలో అంతర్యామిగా ఉన్నానని కృష్ణ పరమాత్మ చెప్పాడో, ఆ వెలుగును మనం దర్శించగలిగితే, ఆ వెలుగును మనం అనుభవంలోకి తెచ్చుకోగలిగితే, అసలు నాన్నగారు చెప్పారు అంతర్వీక్షణం వల్ల నీలో నిన్ను నువ్వు చూసుకోవటం వల్ల, నువ్వు ఆ అనుభవంలోకి తెచ్చుకోవటం వల్ల నీ ద్వారా సమాజం మొత్తం బాగుపడిపోద్ది అన్నారు. నువ్వు అక్కడవే బాగుపడటం కాదు, ఇప్పుడు అంతరిక్షంకి వెళ్ళిన వాళ్ళు కొంతమందినే బాగు చేయగలరు వాళ్ళ యొక్క సైన్స్ బట్టి, కానీ అంతరిక్షణ వల్ల మన అందరం శాంతిలోకి వెళ్ళిపోగలం. అంటే ఇది కదమ్మా, అది అంటే మనతో కడదాకా వచ్చేది ఇది. ఆ భౌతికమైనవన్నీ కూడా వస్తాయి, ఆ కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఎంతవరకు అంటే ఒక కొంత లెవెల్ వరకు, అవి మనం ఉండగానే వెళ్ళిపోతారే, తాగి ఉండగా మనమైనా వెళ్ళిపోతాం. కానీ మన అంతర్వీక్షణం చేసుకుని వన్స్ మనం ఆ స్టేట్ పొందటానికి ప్రయత్నం చేయాలమ్మా, అట్లీస్ట్ పొందటం అనేది తర్వాత విషయం, అది సెకండరీ, అది నాన్నగారు చూసుకుంటారు. కానీ మనం ఆ ప్రయత్నంలో ఉండాలమ్మా, ఎప్పుడు నిరంతరం ఆ ప్రయత్నంలోనే ఉండాలి. నాకు మొన్న కాశీ వెళ్ళానమ్మా ఉషా, కాశీ వెళ్తే అక్కడ ప్రతి చోట నాన్నగారి మాటలే, ప్రతి చోట నాన్నగారి మాటలు, అది ఎలా అన్వయించుకునేటట్టు నాన్నగారు లోపల ఎలాంటి అండర్స్టాండింగ్ తెచ్చారో రెండు మాటలు చెప్తానమ్మా నేను. మరమ్మా మనం అక్కడ హరిద్వార్ దగ్గర ఋషికేశ్ దగ్గర దేవీ ప్రయాగ అని ఒకటి ఉంటుంది, దేవీ ప్రయాగ. అక్కడ బదరి నుంచి అలకనంద నది వస్తుంది, ఇటు గంగోత్రి నుంచి భాగీరథి నది వస్తుందమ్మా. ఈ రెండింటి యొక్క కలయిక అక్కడ దేవీ ప్రయాగమ్మ. అయితే అసలు ఆ గంగానది వస్తుందా, ఆ భాగీరథి నది వస్తుందమ్మా, ఉరకలు 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 వేసుకుంటా వస్తుందమ్మా. ఏంటి నాకు అనిపించింది ఆ ఉరకలు చూస్తే, భగవంతుణ్ణి కలుసుకుంటాకి జీవాత్మ అలా తపనపడి అలా పరుపులు తీసుకుంటూ వస్తే ఇక్కడ అలకనంద ఎలా ఉంటుందంటే అమ్మా, గంభీరంగా ప్రశాంతంగా ఉంటుంది. అంటే అది పరమాత్మ అనుకుంటే, ఈ జీవాత్మ పరమాత్మలో కలిసిన తర్వాత ఆ ప్రయాణం గంగా ప్రవాహం అయిపోతుందమ్మా. ఆ గంగలా పేరు మారిపోతుంది అక్కడ, దేవి ప్రయాగం దగ్గర నుంచి గంగ అయిపోతుందమ్మా. అంటే మనిషి అక్కడ నాకు అనిపించింది, ఈ జీవుడు ఇంత తపన పడితే, నీళ్ళలో మునిగిన వాడు గాలి కోసం ఎంత తపన పడతాడో, ఈ భగవంతుని తెలుసుకోవాలని జీవుడు ఆ ఉరకలు పరుగులతో వస్తూ పరమాత్మని కలిసిన తర్వాత నిర్మలంగా నిశ్చలంగా అలా గంగలా సాగిపోతుందమ్మా నది ప్రవాహం. అక్కడ చూసినాక నాన్నగారు ఈ మాటలే నాకు గుర్తుకొచ్చినాయి, ఓహో మనది ఇలా ఉండాలి, మన జీవులందరూ పరమాత్మను ఐక్యం అవ్వాలంటే ఇంత తపన ఉండాలి, ఇంత వేగం ఉండాలి, లోపల మనకున్నది సరిపోవటం లేదు, అర్థమవుతుంది మనకున్నది భక్తి గోరువెచ్చని భక్తిలా ఉంది కాదు, ఇలా ఉండాలి, ఆ ప్రవాహం ఎలా ఉండాలి నాన్నగారు అన్నారు, ఆ ప్రవాహం దొంగలు కొట్టుకుపోతాయి అంట. అలాంటి ప్రవాహంలో మనం గనక ఆ తపనలో ఆ జీవుడు వస్తే ఈ పరమాత్మలో కలిసి గంగగా అది నిర్మలంగా నిశ్చలంగా సాగిపోతుంటే ఆ గంగ జ్ఞానగంగ అంటమ్మా, అది జ్ఞానగంగ అంట. అంటే ఈ జీవాత్మ పరమాత్మ తెలిసి నాకు ఉన్నదేముందమ్మా, ఇంకా జీవుడు ఉండడు కదా, జ్ఞానమే కదా ఉండేది. అందుకని నాన్నగారు ఏం చెప్పారంటే ఆ జ్ఞాన గంగను తీసుకుని రామేశ్వరం వెళ్ళమన్నారు. ఆ జ్ఞాన గంగని అది కూడా ఎక్కడ తీసుకోమన్నారు, ఆ గంగని కాశీలోనే తీసుకోమన్నారు. ఈ దేవీ ప్రయాగలో కలిసిన దగ్గర కాదంటమ్మా, ఆ స్వాది అసలు దాని కాశీలో ఉన్న గంగా నదిలో నీళ్లు తీసుకుని రామేశ్వరం వెళ్ళి అక్కడ స్ఫటికలింగం, అక్కడ రాముల వారు ప్రతిష్ఠించిన లింగానికి అభిషేకం చేయమన్నారు. అక్కడ అసలు అంతరార్థం ఏంటంటేనమ్మా, ఇక్కడ శివకేశవులకు భేదం లేకుండా చూపించడం కోసం అమ్మా. ఇక్కడ కాశీలో ఈశ్వరుడు, అక్కడ రామేశ్వరంలో రాముల వారంట రావణాసుని సంహరించిన తర్వాత ఆ గురువు చెప్తాడంట వశిష్ఠుల వారు, ఇక్కడ నీకు బ్రహ్మహత్యా పాతకం వస్తుంది, మహాభక్తుడు రావణాసురుడు శివభక్తుడు కాబట్టి నువ్వు శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయమని చెప్తాడంట రామేశ్వరంలో. అయితే రామేశ్వరంలో ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయ అదే శివలింగ ప్రతిష్ఠ చేయటానికి స్ఫటికలింగం ప్రతిష్ఠించాలని రాముల వారు సంకల్పించారంట. ఆంజనేయ స్వామిని స్ఫటికలింగం తెమ్మని పంపించారంట. కానీ ముహూర్తం సమయం వచ్చేసిందంటమ్మా, ఆయన రావటం లేట్ అయిందంట, ఈ లోప సీతమ్మ వారు సైకతలింగాన్ని చేశారమ్మా, ఇసుకలింగం. అందుకే ఇక్కడ రామేశ్వరంలో సైకతలింగం ఉంటుంది. చేస్తే అది సీతమ్మ వారు పెట్టిన మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన స్ఫటికలింగం కూడా పెట్టారు. అంటే నాన్నగారు ఇక్కడ ఏం చెప్పారు నాకు అక్కడ అంతరార్థం ఏంటంటేనమ్మా, అక్కడ కాశీలో ఈశ్వరుడైనా అందరూ అడిగారంట, కాశీలో ఈశ్వరుడి దగ్గర గంగలో వాటర్ తీసుకొచ్చి ఇక్కడ రామేశ్వరంలో శివుణ్ణి రాముల వారు ప్రతిష్ఠించిన శివుని అభిషేకం చేయటంలో అంతరార్థం ఏంటి అని చెప్పి అనుకుంటే ఒక్కటి బాగా అర్థమైందమ్మా నాకు అక్కడ. ఏంటమ్మా, రాముడు అంటే విష్ణు అవతారమే కదమ్మా, అక్కడ శివుడు అంటే రాముల వారు స్వయంగా శివుణ్ణి ప్రతిష్ఠించారు అక్కడ. ఆయన ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ భేదం లేదు. అలాగే ఆ శివుడు అంటమ్మా నిత్యం రామనామం చేస్తాడంటమ్మా, నిత్యం రామనామం చేస్తాడంట ఆయన. ఆయన చెప్తాడు పార్వతమ్మ గారికి కూడా చెప్తాడమ్మా రామనామం తను నిత్యం చేస్తానని. అంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య భేదం చూడకూడదు అని అంతరార్థం అంటమ్మా. అంటే నీ ఏకమేవా అద్వితీయం అన్నట్టు ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్నవాడు ఒక్కడే, ఇదంతా ఈ మనకి ఈ యాత్ర చేయటం వల్ల ఆ జ్ఞానం రావాలంటమ్మా. ఎటువంటి జ్ఞానం రావాలి, శివకేశవుడికి భేదం లేదు, ఏకమేవా అద్వితీయం, ప్రపంచమంతా ఉన్న పరమాత్మ ఒక్కడే, చైతన్యమే అంతటా వ్యాపించి ఉన్న చైతన్యమే శివుడు అంటున్నాం, రాముడు అంటున్నాం, కృష్ణుడు అంటున్నాం అనేది ఆ జ్ఞానం రావటం కోసం ఆ యాత్ర పెట్టారంట మహర్షి. కాశీ రామేశ్వరం కాదు అలా పెట్టారంటమ్మా. నాకు అక్కడికి అదే నాకు అనిపించింది అనమాట. అంటే అంత అంతరార్థం ఉంది, నాన్నగారు యాత్ర చేయమని చెప్పారమ్మా. అంటే యాత్ర భౌతికమైన యాత్ర కాదమ్మా ఇది.
అవును
అవును, భౌతికంగా యాత్ర చేస్తాం కానీ దాని అంతరార్థం ఇది అనమాట. శివకేశవుడు భేదం చూడకుండా ఏకమేవ అద్వితీయం అన్నట్టుగా మనం మనలో పరమాత్మని అంతటా దర్శించమని, ఒక్కచాటే కాదు అక్కడ అక్కడ కాశీలోనే కాదు ఇక్కడ రామేశ్వరమే కాదు, నీలో ఉన్న వాడిని కూడా ఏ అందరూ ఉన్నది ఒక్కడే, ఒక్కడంటే ఒక్కడే అని నువ్వు చూసుకో అని చెప్పి ఆ జ్ఞాన ఫలం కోసం యాత్ర చెయ్యాలమ్మా.
అది అంటే కాశీలో మరణిస్తే ముక్తి అంటారు కదా.
అవునమ్మా అవును,
అది కాశీలో మరణిస్తే శివుడు
అది నాన్నగారు
చెప్తారంట.
తారక మంత్రం అంటమ్మా, చెవులోనంట, చెవు ఎవరన్నా చనిపోయిన వాళ్ళ దాన్ని చెవు చూస్తే చెవు ఇలా ఒక పక్కకు తిరుగుంటుంది అంటమ్మా. అక్కడ శివుడు అంటమ్మా ఆ చెవులో మంత్రోపదేశం చేస్తారంటమ్మా, ఆయన రామనామమే చెప్తారమ్మా. అందుకే వాళ్ళకి మోక్షం అంటారు. అంటే కాశీలో మరణిస్తే మోక్షం, మరి తిరువారూరులో జన్మిస్తే మోక్షం, చిదంబరాన్ని దర్శిస్తే మోక్షం అన్నారు నాన్నగారు, అలాగే అరుణాచలం స్మరిస్తేనే మోక్షం అన్నారు. మరి తిరువారూరులో జన్మించడం అనేది మన చేతిలో లేదు, మరణించడం అనేది కూడా మన చేతుల్లో లేదు. ఏమా చిదంబరాన్ని దర్శించడానికి కూడా నాన్నగారు అయిన ఎవరు, అమ్మ డబ్బులు ఏనాడు ఇంట్లో గడపట్లేడు కదమ్మా, ఆడేం చూడగలడు చిదంబరం. కానీ అరుణాచలం స్మరిస్తే చాలమ్మా అనేవారు. ఎక్కడ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవసిలా, నీ ఇంట్లో నీ ఉంటూ నీ హృదయం అరుణాచలం చేసుకో, నీ హృదయంలో ఉన్న పరమాత్మని నువ్వు అంతర్వీక్షణం చెయ్యి, అది అది నిజమైన స్మరణ. అరుణాచల స్మరణ మాత్రం చేతనే మోత్ర మోక్షం ఇచ్చే స్థలం అది, క్షేత్రం అది. అరుణాచలేశ్వరుడింటి మన స్మరణ చేస్తేనే మోక్షం ఇచ్చేస్తాడు అన్నారు నాన్నగారు. ఈ విషయం చెప్తూ అమ్మాయి భగవాన్ ఒకళ్ళు క్వశ్చన్ కూడా వేశారమ్మ ఒక లాయరు, ఏంటి మోక్షం అంటే అంత చౌక, అంత సులభమా, అంత ఈజీగా వచ్చేస్తుందా అని అడిగాడంట. ఇది శివుని ఆజ్ఞ, ప్రశ్నించడానికి ఎవరికి సరిపోరు. ఇది శివుని ఆజ్ఞ. నువ్వు ఎలా స్మరించాలంటే ఆ స్మరణ, నువ్వు నీ మనసుని మర్చిపోయి, నీ దేహాన్ని మనసుని మర్చిపోయి లోపల అంతరంగ హృదయంతో తాదాప్యం పొందితే అరుణాచలేశ్వరుడితో, అదే అంటమ్మా నిజమైన స్మరణ. ఆ స్మరణ చేసిన వాడికి మోక్షం వచ్చి తీరుతుంది అని చెప్పారు నాన్న. 100% అలాగే సారణాది
అంటే మరి భగవాను అంత జ్ఞాన మార్గం అసలు అంటే చెప్పడానికి దిగిన అవతారం కదా భగవాను.
అవును,
బ్రహ్మణ్యుడు భూమి మీదకి రానని భూమి మీదకి దిగి వచ్చి జ్ఞాన మార్గం చెప్పడానికి భగవాన్ రూపంలో కదా వచ్చారు. ఆయన గిరి చుట్టూ తిరుగుతూ అక్షరమణమాల 108 స్టాన్సస్ జీవులు పారాయణం చేయడానికే రాశారు. అంటే జీవుడు ఏమేం కష్టాలు పడతాడు, జీవుడుకున్న ఆందోళన, జీవుడుకున్న కష్ట సుఖాలు, జీవుడుకున్న రాగద్వేషాలు అన్నిటిని అడ్రస్ చేసి ఈ సంసార సాగరం మనంతటా మనం దాటలేము కాబట్టి అరుణాచలేశ్వరుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మనం ప్రేయర్ కూడా ఎలా చెయ్యాలో మనకు తెలియదు. అంటే ఒక దండం ఎలా పెట్టాలో తెలియదు, ఒక పూజ ఎలా చేయాలో తెలియదు, ఎలా ఆరాధించాలో తెలియదు, ఎలా ప్రేయర్ చేయాలో తెలియదు. సో ఏమీ తెలియని మనకి భగవంతుని ఎలా ప్రార్థిస్తే, ఎలా వేడుకుంటే ఆయన మనకి అంటే అనుగ్రహించి మోక్షాన్ని ఇస్తాడో, అంటే మార్గం చూపించి ఎలా ప్రేయర్ చేయాలో చెప్పి, ఎలా అంతర్ముఖం అవ్వాలో చెప్పి, ఎలా ప్రయాణం చేయాలో చెప్పి, నీ నీ ఎఫర్ట్ కనుక అనుగ్రహం లేకపోతే ఎఫర్ట్ కూడా లేదని చెప్పారు.
ఎగ్జాక్ట్లీ జ్ఞానం గురించి చెప్తూ అయినా కానీ అమ్మ అక్కడ అంతరం లోపల ఆయన గూఢార్థం ఏంటంటే అమ్మ సరెండర్ ఎక్కువ చెప్పారమ్మ భగవాన్.
అవునండి, కరెక్ట్.
భగవాను పైకి జ్ఞానం చెప్పినా లోపల ఉన్నదంతా శరణాగతి భక్తి.
100% సరెండర్.
100% శరణాగతి భక్తి.
మీరు ఈ మాట అంటూ ఉంటే సారీ ఇంటరప్ట్ చేసినందుకు. నాన్నగారిది మనం ఒక సందర్భంలో నాన్నగారు అదే భక్తుల్ని అడిగారు ఏమని, అదే పబ్లిక్ మీటింగ్ లోనే. ఇప్పుడు అంటే రకరకాల మార్గాలు గురువులు కూడా భూమి మీదకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం ప్రామినెంట్ గా చెప్పి వెళ్లారు. అలా చూసుకుంటే రామకృష్ణుడు భక్తి మార్గం అంటే ప్రదర్శించింది ఒకటే వాళ్ళ అనుభవంలోకి వచ్చిన వస్తువు ఒకటే, అంతటా వ్యాపించిన వస్తువు వాళ్ళై ఉన్నారు జ్ఞానులు. అయితే అంటే వాళ్ళు వచ్చిన అంటే వాళ్ళ వచ్చిన దేహం అంటే ఒక్కొక్క పర్పస్ కోసం వచ్చారు కాబట్టి, అంటే ఒక్కొక్క వేలో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చారు కాబట్టి రామకృష్ణుడిని భక్తి అయితే, భగవాన్ జ్ఞాన మార్గం అయితే, ఆచార్యుల వారిది బోధ అయితే, బుద్ధుడిది ధ్యానం అయితే, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి కదా అంటి.
అవును అవును, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో బోధించారు.
మరి మనదే మార్గం అని అడిగారు ఒకసారి.
ప్రేమ మార్గం అన్నారు.
మనదే మార్గం ప్రేమతో ఇచ్చే
మార్గం
అని. ప్రేమతో ఇచ్చేయడం అంటే ప్రేమతో ఎలా ఇచ్చేస్తాడు, ఇప్పుడు ఇన్ని జీవలక్షణాలు పెట్టుకుని ఇంత రాగద్వేషాలు అన్ని ఉంటాయి కదా జీవుడు అన్నాక, దోషాలు ఉన్నా కూడా గురువు ప్రేమతో ఎలా ఇచ్చేస్తాడు మోక్షం అంటే, దానికి మళ్ళీ ఉదాహరణ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆవుకి ఒక దూడ పుడుతుంది, ఒక్కొక్క దూడ తాగలేదంట అంటే పాలు, ఏదో ఏదో ప్రాబ్లం వల్ల ఒక్కొక్క దూడ తాగలేకపోతుందంట పాలు. ఆ పాలు తాగలేనప్పుడు ఆ తల్లి నిస్సహాయరాలు.
అవును.
అప్పుడు యజమాని ఏం చేస్తాడంటేనంటే గొట్టం పెట్టి దాని పొట్టులోకి వెళ్ళిపోయాక డైరెక్ట్ గా పోసేస్తాడంట పాలు.
అవునమ్మా, అవును.
అలా అలా మేము వచ్చింది మీకు గొట్టం పెట్టి మీకు అంటే ప్రేమ అనే గొట్టం పెట్టి మీకు జ్ఞానం అందించడం.
ఎస్ అమ్మా ఎగ్జాక్ట్లీ చేసింది కూడా అదేనమ్మా. నాన్నగారు 60 సంవత్సరాలు నాన్నగారు మనకు బోధించి మనని ప్రేమతో ఆయన దగ్గరికి చేర్చుకుని అమ్మా ఆయన చిన్న చిన్న మాటలే కదమ్మా మనకి మనకు అర్థమయ్యే భాషలు అమ్మా. మనకి నాన్నగారు చెప్పిన మాటలు అన్నిట్లో నాకు ఋగ్వేద యజుర్వేద సామవేదాలు చెప్పిన మాటలన్నీ నాన్నగారు మనకు చెప్పేశారు కదమ్మా.
అవునండి
అహం బ్రహ్మాస్మి నేనే భగవంతుడిని అని చెప్పటం కానీ వాళ్ళు అవి ఏది చెప్పినా నేను అది నేనై ఉన్నానని చెప్పని అమ్మా. అయమాత్మ బ్రహ్మ 4 వేదాల సారం అంతా నాన్నగారు మనకు చెప్పేశారు కదమ్మా.
అంటే
ఈ మాటలు అర్థం తెలియదు మనకి, సింపులెస్ట్ ఫామ్ మనకి అర్థం తెలియదు, మనకి ఇంత పెద్ద పదాలు అంటే తెలియదు
తెలియదు అదే అంటే. అలా ఇప్పుడు భగవాన్ గురించి మీరు చెప్పారు కదా ఆయనది కంప్లీట్ ఇన్నర్ గా చూస్తే అంతా సరెండర్ అని. అసలు అంటే నాన్నగారి దగ్గరికి మనం వెళ్ళిన వాళ్ళందరూ మనం ఇందాక అనుకున్నట్టు అన్కండిషనల్ లవ్ చూసుకుంటూ వచ్చాం కదా. అంటే ఎటువంటి ప్రాబ్లంతో వెళ్ళినా చిన్న చిన్న కష్టాలు పెద్ద పెద్ద కష్టాలు అన్ని ఆయన కూర్చుని పలకరించి దాన్ని అడ్రస్ చేసి గంటలు గంటలు మనతో సంభాషించి మనకి ఊరట అంటే శాంతత కలిగించి అంటే ఆయన దగ్గరికి ఏ సమస్యతో వెళ్ళామో అది పరిష్కారం అవ్వకుండా ఆయన గుమ్మం నుంచి బయటకు వచ్చేవాళ్ళం కాదండి ఎవరమైనా సరే. ఎటువంటి సమస్య అయినా ఆయన లోపలికి వెళ్ళి ఆయన గుమ్మం నుంచి బయటకు వచ్చేసరికి అది తీరిపోవాలి
అయిపోయేదమ్మా అక్కడ ఫినిష్.
అది ఆయన మార్గం అలా చేసుకుంటూ వచ్చారు కదా. మీరన్నట్టు ఇందాక భగవాన్ ది అంతా సరెండర్ అనడానికి భగవాన్ 50 సంవత్సరాలు అరుణాచలంలో ఉంటే అంటే ఆయనకి రియలైజేషన్ ఆ డెత్ ఎక్స్పీరియన్స్ తో భగవానికి ఆ 14 ఏళ్ళప్పుడు వచ్చేసిన ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ రాకముందు మధుర మీనాక్షి టెంపుల్ లో కూర్చుని ఆ నాయనార్ల కథలు
చదివి అంటే
డివోషన్తో ఆయన కన్నీరు మున్నీరు అయ్యి షర్ట్లు తడిచిపోయేదంట భక్తిలో.
అవునమ్మా అవును
భక్తిలో ఆల్రెడీ కరిగిపోయి ఉన్నారంటే.
అవునమ్మా
కరిగిపోయి డెత్ ఎక్స్పీరియన్స్ తో ఆయనది కంప్లీట్ రివిలేషన్ అయ్యింది. అది 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 సృష్టి రహస్యం అదే దైవ రహస్యం అంటారు కదా.
దైవ రహస్యం నాన్నగారు అదే చెప్తారు
అంటే ఎఫర్ట్ కనిపించదు కానీ సడన్ రియలైజేషన్ అనేది మన భూమి మీద ఇప్పుడు దాకా జరగలేదు. అది ఒక భగవాన్ విషయంలోనే జరిగింది అది దైవ రహస్యం అంటారు. ఆ తర్వాత నాన్నగారిది ఎలా అయితే ప్రేమో భగవాన్ని చూస్తే అంటే ఆయన శరీరం ఏమైపోతూ ఉన్నా ఆయనకి అంటే ఆయన ప్రారంభం అంటే ఏమి తిండి లేని రోజులు ఉన్నాయి తేళ్లు చీమలు కుట్టేసి బాడీ అంటే పుంగులు పుండైపోయి ఏ పిల్లలు వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు ఆయన మీద యూరినేషన్ చేసి అంటే ఇంకా అసలు ఏది జరిగిపోతూ ఉన్నా ఆయన ఇన్నర్ స్టేట్ లో నిర్వికారంగా చలనం లేకుండా ఆయన అదిగా బ్రహ్మంగానే ఉండిపోయారు. అంటే ఫిజికల్ ఎక్స్ప్రెషన్ లో కూడా బ్రహ్మానికి భిన్నంగా ఏమి ఎక్స్ప్రెషన్ అవ్వలేదు అంటే ఆయన బాడీ ద్వారా.
అవునమ్మా అవును.
సో ఆయన స్థాయిలో ఆయన అలా నిలబడిపోయి అదే ఎక్స్ప్రెస్ అయింది ఆయన శరీరం ద్వారా కూడా.
ఎగ్జాక్ట్లీ అంతే.
అలాగే ఇప్పుడు ఆయన మీద కేసులు వచ్చినాయి నాన్నగారు అంటూ ఉండేవారు కదా ఒక కొట్టోడి దగ్గర ఎవడో వెళ్ళి భగవాన్ ఖాతా మీద రాసేసి పౌడర్ డబ్బాలు స్నో డబ్బాలు కూడా ఆయన పేరు మీద రాసి ఖాతా తీసుకుని వెళ్ళిపోయేవాడు. అలా తీసుకెళ్లిపోయాక తర్వాత భగవాన్ దగ్గరకు వచ్చి మీరు నాకు ఇంత అప్పున్నారు అంటే అప్పుడు కూడా భగవాన్ ఏమి మాట్లాడలేదంటే.
అవునమ్మా అవును.
అంటే కోర్టు కేసులు అయినవి కోర్టుకి రమ్మన్నారు ఇంకా ఎన్ని జరిగిపోతూ ఉన్నా కూడా భగవాన్ అలా ఉన్నాయని ఉన్నట్టున్నారు. అసలు ఎక్కడ చలనం కానీ ఒక మాట కానీ ఒక రెస్పాన్స్ కానీ ఒక రియాక్షన్ కానీ ఆయన ఆయన ఫిజికల్ గా కూడా ఎప్పుడు చూపించలేదండి.
ఎప్పుడు చూపించలేదు
అంటే జ్ఞానము సరెండర్ వేరు కాదండి. కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్ ఇట్సెల్ఫ్ ఇస్ జ్ఞానం.
ఎగ్జాక్ట్లీ అది రెండింటికి ఎప్పుడు సమన్వయం అమ్మా అదే సమన్వయం.
ఇంకా దేర్ ఇస్ నో డిఫరెన్స్ అది ఇది వేరు కాదు పదాలు వేరు అంతే.
అవును.
సో కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్ అనేది ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ అంటే ప్రాక్టికల్ గా ఆయన బాడీ ద్వారా జరగడం భక్తులు చూశారు.
అవును
అంటే ఆ సరెండర్ కి మనం అందరం వెళ్ళాలి అంటే నాన్నగారు అదే చెప్పారు కదా అంటే కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్ జీవుడికి షార్ట్ కట్ లో సాధ్యం కాదు.
సాధ్యం కాదమ్మ అందుకే పాక్షిక శరణాగతి నుంచి నాన్నగారు స్టార్ట్ చేయమన్నారు.
కంప్లీటెస్ట్ సరెండర్ కి వెళ్ళాలి. సో లెర్న్ టు లెట్ గో అంటే వదిలేయడం నేర్చుకో.
ఎస్
అంటే ఇప్పుడు మూడు సంఘటనలు జీవితంలో జరుగుతున్నాయి. ఈశ్వరుడికి తెలియకుండా ఈ సంఘటనలు రావట్లేదు. ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతోందనే భావంతో ఉంటూ ఇప్పుడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదైతే ప్రారంభం ఉందో అది తీసేసిన సినిమా అన్నారు కదా అంటే.
అంతేగమ్మా అన్నారు నాన్నగారు, అదే కదా.
ఏ తీసేసిన సినిమాని ఏమీ చెయ్యలేము, ఏమీ మార్చలేము. కాబట్టి మనకున్న ఒకే ఒక్క చాయిస్ దాంతో తాదాప్యం పొందడమా పొందకపోవడమా,
సింపుల్ గా.
సో సో యాక్సెప్టెన్స్ ఎలా వస్తుంది అంటే మన మనసుని రాజీ పడాలంటే మనం.
అంటే
నాన్నగారు ఎన్ని విధాలుగా చెప్పారు కదా, ముందు నువ్వు నీ మనసుని ఫ్రెండ్
చేసుకోవాలి.
అది కాదు, నీ మనసుని దానికి వ్యతిరేకంగా వెళ్ళకు. నీ మనసుని మచ్చికి చేసుకుని, నీ మనసుని మంచితనం చేసుకుని, దాన్ని నువ్వు క్లోజ్ ఫ్రెండ్ చేసుకుని, దాన్ని నువ్వు కరెక్ట్ డైరెక్షన్ లో బుద్ధితోటి దానికి చెప్పుకుంటూ, అంటే ఏది జరిగినా మన మంచికే జరుగుతోంది, ప్రారంభం ఖర్చు అవ్వాలి, ప్రారంభంలో వచ్చేది వస్తుంది. ఈ మనసు ఎందుకు అల్లర్ చేస్తుంది, ఎందుకు గొడవ చేస్తుంది, లేకపోతే ఎందుకు రోజన చేస్తుంది, ఎందుకు సఫర్ అవుతుంది, ఎందుకు కోపానికి అంటే హరిషడ్ వర్గాలకి గురవుతోంది అనేది మనం గమనించి, అంటే ప్రతి కారణానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం మనకు కనపడదు, మనం అంటే మన కళ్ళకు కనిపించే కారణాలు మనం చూస్తూ ఉంటాం. అంటే అందుకు సర్వ కారణాలకి వెనకాల పరమాత్మ కారణంగా ఉన్నాడని గుర్తించి గమనించి ఆయన్నే చూస్తూ ఏది జరిగినా మన మంచికే జరుగుతోంది, కర్మ ఖర్చు అవుతోంది, మనం సహనంగా ఉండి అది మనం ఇష్టంగా దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని దాన్ని మనం లెట్ గో చేసేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా క్విక్గా ఒక పక్కన ప్రారంభం ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఒక ఒక పక్కన మనసు నిర్మలమవుతూ ఉంటుంది. ఇలా మనం చేసే ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం ప్రవాహంలో వస్తూ ఉంటుంది. అంటే సాధన పేరు మీద ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా, సహజంగా, ఇష్టంగా, ప్రేమగా, ఆయన ప్రేమని మనం ఆస్వాదిస్తూ మనం
ప్రయాణంగా
ప్రయాణం చేయడానికి మనకి పేవ్ చేసిన స్ట్రైట్ పాత్ అంటే ఇది.
ఎగ్జాక్ట్లీ అమ్మా, అవునమ్మా.
దీనికి మన భక్తులు ఏం చేయాలి, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుని, ఒకళ్ళనొకళ్ళని ప్రోత్సహించి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మనం ప్రేమగా ఉంటూ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అంటారు కదా అంటే.
అవునమ్మా, అవును.
ఇప్పుడు నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు కదా, మన భారతదేశంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పీతమంగళం మంది.
అవును,
ఒక బకెట్ లో పీతలు పెడితే ఒక పీత పైకి వెళ్తుందంటే తర్వాత నలుగురు కలిపి ఆ పీతను కింద
లాగేస్తారు.
అది అది లౌకికలకి వర్తిస్తుంది. మనం భక్తులం, మనం భక్తులం. రుచి చేసిన వాళ్ళం. సో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం ఏంటంటే మనం ప్రేమగా మనకన్నా హయ్యర్ స్థాయిలో చైతన్య స్థాయిలో ఉన్న వాళ్ళని మనం చూసి, మనం ఆనందించి, మనం గౌరవించి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. లేదు చైతన్య స్థాయిలో కొంచెం తప్పు, లేదు ఒక బిగినర్స్, లేకపోతే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని ప్రేమించి, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా అది క్షమిస్తూ, అది అంటే మనం సాధనా పరంగా ఉండాలి తప్ప ఇంకొక రకంగా ఉంటే మనం భక్తులం అనిపించదు కదా అంటే.
అవునమ్మా, మనది ఆ నాన్నగారు కూడా మనకి అనుష్ఠాన వేదాంతం చెప్పారమ్మా. నాన్నగారు అంత ఆచరణే, ఏది మనకి పుస్తకాల పఠనంలో కాదమ్మా, నాన్నగారు నిజ జీవితంలో నాన్నగారు ఆచరించి మనకి చెప్పారమ్మా ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు నువ్వు చెప్పా చూడమ్మా, అలాగే బుద్ధుడు అంటాడనమాట. బుద్ధుడు తనతో ఆ మాంగ్స్తో అంటాడు, మీరందరూ సంసారాలు వదిలేసి వచ్చేసారు, మీరు అదే ఇళ్ళు వదిలేసి ఇళ్ళు వదిలిపెట్టి వచ్చేసారు, మాంగ్స్ అయిపోయారు. ఇప్పుడు మీలో మీకు ఎవరికన్నా ఏదన్నా అవసరం వచ్చినా, ఆరోగ్యంగా బాగోలేకపోయినా ఏం చేస్తారంటే ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోండి. ఏ విషయంలో సార్, భౌతికమైన విషయాలు కానీ,
ఆధ్యాత్మికమోషనల్ కానివ్వండి, స్పిరిచువల్ కానివ్వండి, నాన్నగారి దగ్గరికి అంతమంది ఎందుకు వచ్చారు, ఆయన ప్రేమ చూపించి దాని నుంచి ఉపశమనం కలిగించారు కాబట్టి. సో ఇప్పుడు మనం ఆయన ప్రేమ పొంది అది మనం ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మన తోటి వాళ్ళకి మనం అది షేర్ చేసి ఆయన చేసిన పని, ఇప్పుడు అదే కదా అంటారంటే, ఇప్పుడు సూర్యుడు చేసిన పని ఒక చిన్న క్యాండిల్ చేయలేదు.
అయినా కూడా దాని అంత చేయాలి కదా. అది
అంటే ఇప్పుడు ఒక క్యాండిల్ వెలిగించామనుకోండి, ఆ రూమ్ లో వెలిగిస్తుంది, అది లోకానికి వెలిగి ఇవ్వలేదు, ఎందుకంటే దాని కెపాసిటీ ఇంతే.
అవును.
సో అది అది నా అది భగ గురువు గురువు శిష్యులు భక్తులు అది చెయ్యాలండి.
అంటే
భక్తులు అన్న వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే, మనం జ్ఞానం వచ్చే వరకు ఏ ప్రేమైతే భగవంతుడు గురువు రూపంలో వచ్చి మనకు చూపించాడో, ఏ జ్ఞానం అయితే మనకి పంచిపెట్టాడో, ఏ మంచి మాటలైతే చెప్పి మనల్ని చైతన్య స్థాయి పెంచుదామని ఆయన జీవితం పొడుగునా ప్రయత్నం చేశారో, అది మనం ఆచరిస్తూ ఎదుట వాళ్ళకి ఆ సపోర్ట్ మనకి ఇస్తూ ప్రయాణం చేయడంలో మనం ఇంకా తొందరగా ఉద్ధరింప పడతామని చెప్పి షేర్ అండ్ కేర్, దేర్ ఆర్ నో అదర్స్ అన్నారు.
అవునమ్మా, అవును
అంటే నువ్వు చేసే సహాయం నీకు నువ్వు చేసుకుంటున్నావు, దేర్ ఆర్ నో అదర్స్,
ఇతరులు ఎవరు లేరు అక్కడ,
లేరు
ఇతరులు ఎవరు లేరు.
అయితే బాహ్యంగా ఇతరులు అని అంటాం ఎందుకంటే డ్యువాలిటీ, డ్యువలిజం ప్రపంచం కాబట్టి. సో ఒకరికొకరు మనం సహకారం చేసుకుంటూ మనం ప్రేమగా ఉంటూ, అంటే ఎదుటి వాళ్ళలో ఉన్న మంచి తప్ప మనం వాళ్ళలో చెడు చూడకుండా, అంటే అంటారు కదా యేసు నీలో, అంటే అందరిలోని మంచి చెడు ఉంటుంది, లేకపోతే మనం అసలు ఈ బాడీ రాదు కదండి భూమి మీదకి.
అసలు అది అది దానికోసం కదా మనం శరీరం తీసుకున్నామంటే రెండు కలయికతోనే వస్తాం మనం.
అంటే తప్పు లెంచువారు తండోపతండంబు,
తప్పులు ఎన్ను వారు తమ తప్పులు ఎరుగారు సదాభిరామం
అని చెత్త అని చెత్త. ఇక్కడ సాధకులుగా మనం చేయవలసింది ఏంటంటే
ఎదుటి వాళ్ళ తప్పులు కాకుండా
కాదు, మన తప్పులు మనం చూసుకోవడానికే మనకి టైం సరిపోదు.
అవునమ్మా, మన బాగు చేసుకుంటాకే టైం సరిపోవట్లేదు కదా.
అంటే మనం బాగుపడడానికి ఇంకా మనకి డ్యూరేషన్ కొంచెమే ఉంది, టైం ఇస్ ప్రెషస్. ఈ కాలాన్ని మనలో చెడు తీసుకోవడానికి మనం ఖర్చు పెట్టుకోకుండా ఎదుటి వాళ్ళ గురించి మనం ఏదైనా విమర్శనం లేకపోతే చెడో మాట్లాడుతున్నాం అనుకోండి, అంటే ఉన్న కర్మే మనం భరించలేక సస్తూ ఉంటే అంటే గురువు వచ్చి గురువు ప్రేమించి అందరు గురువులు నాలుగేళ్ళు బోధించారు, ఐదేళ్ళు బోధించారు, మహా అయితే పదేళ్ళు బోధించారండి, సంవత్సరాలు ఎన్ని గంటలు రోజుకి ఎన్ని గంటలు ఎటువంటి పరిస్థితుల్లో. ఆయన ఆయన శ్రమని వృధా చేయకుండా ఉండడం మన ఫస్ట్ బాధ్యత అండి.
ఎగ్జాక్ట్లీ అమ్మా, అసలు మన అసలు మనం ఏదన్నా గురువుకి అదే మెయిన్ అమ్మా. ఎగ్జాక్ట్లీ, అంటే నాన్నగారు మనకి వచ్చి ఇన్ని సంవత్సరాలు మనకు బోధించేది ఏంటమ్మా, మనల్ని మనం బాగు చేసుకోమని చెప్పటమేనమ్మా నాన్నగారు. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు చూసుకో, నీలో తప్పులు ఉన్నాయి నీలో లేవా, ఎదుటి వాళ్ళ తప్పులు ఎందుకు ఎత్తుక్కుంటున్నావు, నీలో ఉన్న తప్పులు నువ్వు ఎలా వాటిని ఎలా ప్రక్షాళనం చేసుకోవాలో చూసుకో. అందుకనే నాన్నగారు ఏం చెప్పారమ్మా, కొన్ని దైవీ సంపద చెప్పుకొచ్చారు, దైవీ లక్షణాలు ఇవి పెంచుకోండి, వీటి వలన నీ హృదయం వైశాల్యం పెరుగుతుంది, మనసు పలచబడిపోతుంది. అందుకే నాన్నగారు ఆ దైవీ సంపదని 26 లక్షణాలు చెప్పుకొచ్చారమ్మా మనకి, ఒకటి కాదు రెండు కాదు. అంటే అవన్నీ ఎందుకు చెప్పారమ్మా నాన్నగారు, అంటే మనని మన జీవ ఎవ్వరు అమ్మా ఎవరు ఎవరు వచ్చో బాగు చేయటం కాదు, నాన్నగారు వచ్చి ఇలాంటి మహాత్ములు భూమి మీదకు వచ్చి కారణ జన్ములు కదమ్మా, వాళ్ళు బోధించింది గాలి కొదిలేకుండా నాన్నగారు ఇలా పుస్తకాల రూపంలో కానీ అమ్మా ప్రవచనాల రూపంలో కానీ పదిలం చేసుకుని మనందరం ఒకరినొకరు షేర్ చేసుకుంటుంది. ఎందుకంటేనమ్మా ఆ దైవీ లక్షణాలు కొన్నన్నా మనం మనలో మనం చూసుకుంటా తరచి చూసుకుంటా ఇందులో మనవి ఎన్నున్నాయి, మనకి అసలు మనం ఎక్కడున్నాం, నాన్నగారు చెప్పిన లక్షణాలు మనలో ఎంతవరకు ఉన్నాయి, మనం అవి చూసుకోకుండా ఎదుటివాడి గురించి ఆలోచించడం అనవసరం. ఏది చేయాలి, అది తప్పులు చూడొద్దు. నాన్నగారు ఎప్పుడు చెప్పింది అది, ఎదుటి వాళ్ళ తప్పులు చేయించకండి, నువ్వు వాడి స్టేట్ లో ఉంటే వాడు చేసిన పని నువ్వు ఎలా చూస్తావో, విమర్శ చేస్తున్నావు, ఆ విమర్శను నువ్వు సరిగ్గా చూసుకో, ఒక్కసారి వాడి ప్లేస్ లో ఉండి ఆలోచించు, అక్కడ నువ్వేం చేస్తావో ఆలోచించి మాట్లాడు, అంతేగాని అనవసరంగా వాళ్ళ తీర్పులు చెప్పే బాబు అన్నారు. ఏంటంటే ఈ తీర్పులు చెప్పేటివి ఎక్కువైపోయి మనలో ఉన్న లోపాలు మనం చూసుకోవట్లేదు.
చాలా ఐ మీన్ అంటే యువర్ లాస్ ఇస్ గ్రేట్, యువర్ లాస్ ఇస్ గ్రేట్ అని పాపం ఎన్నోసార్లు నాన్నగారు చెప్పేవారంటే.
అవును,
పొందకపోతే లాస్ ఇస్ గ్రేట్ అన్నారు, అసలు పొందే ప్రయత్నం చేయకపోతే ఇంకెలాగంటే.
ఇంకా లేదు మనకి, అంటే అమ్మా సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పగ రావేలా అరుణాచల అన్నారు భగవాన్. అంటే అమ్మా ఈ జన్మ ఇచ్చావు, ఈ జన్మలో జన్మ అమ్మా ఎన్నో ఎన్నో జన్మలు చేసుకుంటేనో సాధన అంటమ్మా, ముముక్షత్వం మీద కాంక్ష ఉంచి మానవ జన్మ లభిస్తుందమ్మా అని కదమ్మా. ఇలాంటి జన్మ వచ్చిన తర్వాత సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి అంటే నేను ఎంతకాలం జీవించి మరణించడం కోసమేనా? కాదు కదా. నేను ఈ జన్మ ఎత్తింది ఏంటి? ఆ సత్య జ్ఞానం కావాలి. భగవాను పర్ణాచలేశ్వరుని ఆయన అడగవచ్చు, ఆయనకు ఆల్రెడీ పొంది ఉన్నాడు కదమ్మా. ఆయన మన అడుగుతున్నాడు, మీరు ఆ సత్య జ్ఞానం లేకుండా ఎంతకాలం జీవించి వెళ్ళిపోతే ఏం మళ్ళీ జన్మ పరంపరలో పడి కొట్టుకుపోవాల్సిందే. ఆ సత్య జ్ఞానం కోసం భగవంతుని ప్రార్థించండి. మీరు ఆ సత్వగుణాలన్నీ అంటే అది ఆ సత్య జ్ఞానం ఎలా అలవడుతుందమ్మా మనకి? మనకి మనకి మనం మూడు గుణాల్లో నడుస్తూ ఉంటాం ఇప్పుడు. అందుకే నాన్నగారు ఇచ్చిన సత్వగుణం పెంచుకోండి అన్నారు. మనకి సత్య జ్ఞానం అసలు జ్ఞానానికి దాకా వెళ్ళవసరం లేదమ్మా. మన జ్ఞానం పొందటానికి అసలు ముందు ఎన్నో మెట్లు ఉన్నాయి. ఆ మెట్లో మనం మొదటి మెట్టే మనం దాటాలి కదా. ఏ మెట్టు దాటకుండా డైరెక్ట్ గా జ్ఞానానికి వెళ్ళలేం కదమ్మా మనం. అంటే ముందు గుణాలు మార్చుకోమన్నారు నాన్నగారు. మనలో తమో గుణం, రజోగుణం, సత్వగుణం మూడు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి కదా. నాన్నగారు ఎందుకు చెప్పారు ఈ గుణాలు? మన అసలు మనకి చేసే పనులన్నిటికీ కారణం మన గుణాలే కదమ్మా. మనలో ఉన్న గుణాలు, మనలో ఉన్న వాసనలు, మన అంతఃకరణ శుద్ధి లేదు మనలో ఉన్న. నాన్నగారు ఎప్పుడైనా అంతఃకరణ శుద్ధి చేసుకోండి. అంతఃకరణ శుద్ధి అంటే ఏంటమ్మా? మనస, వాచ, కర్మణ మూడు ఒకేలా ఉండాలి అన్నారు నాన్నగారు. ఆ మూడు ఉండటమే అసలు ఫస్ట్. ఆ క్వాలిటీ రావాలంటే ఈ మూడింటిని ముందు ప్రాక్టీస్ చేయాలమ్మా మనం. మనసుని, మాటని, వాక, కర్మ. అసలు మనం మనసులో ఏం ఆలోచిస్తున్నామో మాటది మాట్లాడలేకపోతున్నాం, ఆ పని చేయలేకపోతున్నాం. మనకు అర్థమవుతుంది మనలో ఉన్న లోపం. మన చూసుకుంటే మనకు అర్థమవుతుంది. నాన్నగారి సబ్జెక్ట్ వలన మనం ఇన్ని రోజులు తెలుసుకుంటుందమ్మా, ప్రయత్నం చేస్తున్నాం. సాధన అంటే ఏం లేదమ్మా, మనని మనం మార్చుకునే ప్రయత్నమే సాధనమ్మా. ఎప్పటికప్పుడు నిరంతరం మనని మనం మార్చుకుంటూ మనం చేసే ప్రయత్నమే సాధన. ఏంటి నాన్నగారు చెప్పిన వాటిలో లక్షణాల్లో నాలో ఎన్ని ఉన్నాయి. ఆ భయం అన్నారు, అసలు భయం లేకుండా ఉండటం అన్నారు. అసలు భయం లేదంటే ఎప్పుడు భయం లేకుండా ఉంటామమ్మా? అసలు మనకు అజ్ఞానం ఉన్నంత కాలం భయం మనం విడిచిపెట్టదు కదమ్మా. మనలో ఉన్న అజ్ఞానమే అసలు మనకు భయం తెచ్చిపెట్టేది. ఇప్పుడు మనకి జీవితం అన్నాక కష్ట సుఖాలు తప్పవమ్మా. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు, నువ్వు దేనికి భయపడవద్దు అంటున్నాడమ్మా. ఎందుకంట? అసలు భయం అంట జ్ఞానానికి విరోధి అంటమ్మా. ఫస్ట్ అసలు భయము ఉంది అంటే మనిషిలో అది జ్ఞానానికి విరోధి అంటమ్మా. మరి అసలు మనం అసలు ఎక్కడుందమ్మా భయం అనేది? ఎక్కడుంది అంటున్నారు నాన్నగారు, మీ మనసులో ఉంది కదా అంటున్నారు. భయం అనేది ఎక్కడుందంటే మనసులో ఉందంటమ్మా. అసలు ఆత్మలో భయం లేదు కదా మరి. అసలు కానీ భగవంతుడు ఏం చెప్తారు? మరి నాన్నగారు చెప్పినారు, భగవంతుడు చెప్పిన ఏం చెప్తున్నారమ్మా? మనం ఆత్మస్వరూపులం అంటున్నారు. కానీ మనం ఏంటి, మనం మనసుగా చూసుకుంటున్నాం కాబట్టి మనం భయపడుతున్నాం.
అదే అంటే నాన్నగారు అంటారు కదా, అంటే నీకు ఈ నేననే తలంపు ఎప్పుడైతే చైతన్యంలో నుంచి సెపరేట్ అయ్యామో, అంటే ఆత్మలో నుంచి జీవుడు ఇలా బయటికి రావడమే ఆత్మకి సెపరేట్ గా భిన్నంగా వచ్చాం కదా. ఉన్నాం అనేసరికి అంటే ద్వంద్వం వస్తే భయం వచ్చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఈ ఫియర్ ని. అంటే నీకు ఇప్పుడు నువ్వు ఎక్కడ చూసినా నువ్వు తప్ప ఇంకేమీ కనపడలేదు అనుకో, నీకు భయం ఎక్కడి నుంచి వస్తుంది?
ఎక్కడి నుంచి వస్తుంది? భగవాన్ ని అడిగారంట అమ్మా అప్పుడు, అదే మాట కదా. నీకు భగవాన్ని భయం వేయట్లేదు అని అడిగితే, ఇతరులు ఎవరన్నా ఉంటే భయం అనేది వస్తుంది. ఇతరులు ఎవరు కనపట్లా, నన్ను నేనే చూసుకుంటున్నా వాళ్ళలో, ఇంకా నాకు భయం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇతరులు ఉన్నప్పుడే భయం అమ్మా.
అవును,
ఇతరులు లేనప్పుడు ఇంకా భయం ఏముంది? చెప్పమ్మా.
అదే ఈ తాడు పావు ఉదాహరణ ఇస్తూ ఉంటారు కదా.
అంటే
మన ఫాల్స్ నోషనే మనకి భయాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ దేహాత్మ బుద్ధి వల్ల మనకి భయం తప్ప, ఆ దేహాత్మ బుద్ధి వల్ల ఎందుకు భయం అంటే, ప్రపంచం మనకి నిజంగా కనిపించినంత కాలం మనం అంటే ఇంకా డ్యువాలిటీ పోదాంటి, అంటే ద్వైతం నుంచి మనం బయటికి రాలేము. అంటే ప్రపంచం నిజము అనుకున్నామా అయిపోయారు అన్నారు.
అందుకే
రిపీటెడ్ గా
అవును అవును
అందుకే రిపీటెడ్ గా రిపీటెడ్ గా ప్రపంచం నిజం కాదని ముందు నువ్వు గుర్తించు. నీ నీ దేహాత్మ బుద్ధి నిజం కాదని నువ్వు నమ్ము ఫస్ట్. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నీ తల్లి చెప్పిందో నీ గురువు చెప్పిందో నువ్వు వింటావు. ఇప్పుడు టీచర్ ఇప్పుడు సైన్స్ పాఠం చెప్తారు, టీచర్ సైన్స్ పాఠం నువ్వు సబ్జెక్ట్ కరెక్ట్ గా చెప్తున్నారనే కదా నువ్వు చదివి ఎగ్జామ్ రాస్తావు.
అంతే కదా మరి.
అలాగే సత్య సత్యం అంటే సత్యాన్ని దర్శించి సత్యం ఆయన అయ్యి ఉన్న గురువు మనకి ఒకటి చెప్తారు,
బోధిస్తారు.
బోధించింది నీకు అనుభవం ఉండకపోవచ్చు
అనుభవం
ఉంది. సో నువ్వు ఆయన చెప్పింది నువ్వు నమ్మితే నీకు నీకు 80% సాధన అయిపోతుంది
అయిపోతుంది.
ఎందుకు ఆయన మాట మనం నమ్మామనుకోండి అంటే ఈ దేహం నేను కాదు, ఈ మనసు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, ఈ ప్రపంచం లేదు, ఇది నిజం కాదు, ఇది అసత్యం. సో సత్యం దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ముందు ఇది అసత్యం అని నమ్మాలి కదా. ఇది నమ్మితే
అందుకే అభయస్థితి కావాలని భగవంతుని అంటమ్మా. మనం భగవంతుని రోజు మనం ప్రార్థించేటప్పుడు అంటే అభయస్థితి ఏమని అడగాలంటమ్మా. అంటే భగవాన్ని కూడా ఆయన భక్తులు ఒక ఆయన అడుగుతారమ్మా, భగవాన్ నాకు మీ అభయం ఉంటుందా అని అడుగుతారు. అంటే అవి ఉన్నదే అది కదా అంటారు భగవాన్, ఉన్నదే అది కదా అంటారు భగవాన్. అంటే ఆ అభయస్థితి మనకు కావాలంటమ్మా. అంటే అసలు నాన్నగారు చెప్పేవారు కదా, మేపు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అడిగాడమ్మా గీతాంజలిలో, ఎక్కడ భయం లేదో అక్కడికి ఈ
అటువంటి
ఈ జనాల్ని మేలుకొలుపు తండ్రి అని అడిగారంట. అని నాన్నగారు ఏం చెప్తున్నారు, ఈ కష్టాలను చూసి మీరేంటి భయపడపాకండి, అది ఈశ్వరుడి ప్రసాదాలుగా స్వీకరించమంటున్నారు నాన్నగారు.
అంతే
ఈశ్వరుడి ప్రసాదాలుగా స్వీకరించండి. అంటే మన జన్మ వచ్చింది అంటే నీకు అన్ని రకాలు వచ్చేస్తున్నాయి కదా.
బట్
నువ్వు ఇప్పుడు నీకు నీకు మంచి జరిగింది అనుకో చాలా హ్యాపీగా తీసుకుంటున్నావు, చెడు జరగంగానే ఏమంటున్నావు వై నాకే ఎందుకు నాకే ఎందుకు
అంటున్నావు
అంటున్నావు. అదేంటి మరి కష్ట, నువ్వు నువ్వు ప్రసాదంగా స్వీకరిస్తే నువ్వు నీకు వచ్చిన సుఖాన్ని ఎంత ఇష్టంగా స్వీకరించావో నీకు వచ్చిన కష్టాన్ని కూడా అంత ఇష్టంగా భరించు అంటున్నారు నాన్నగారు. అలా ఓర్పుతో భరించితేనంటమ్మా ఆత్మ వచ్చిన దొరుకుతుంది అంటమ్మా మనకి. ఆ సహనం ఉన్నవాళ్ళకంటే సహనం ఉన్నవాళ్లే అలా ఉండగలడంటమ్మా. ఏది వచ్చినా కుంగిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా సహనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆత్మ వచ్చిం అందుతుంది అంటున్నారు నాన్నగారు. మరి అంటే అసలు అది మామూలుగా ప్రతి మనిషికి అయ్యే కదా. నా బుద్ధుండి ఒకడు అడుగుతాడు, నాకు పునర్జన్మ ఉందా అని అడుగుతాడు. అడిగితే అది నేను చెప్పవసరం లేదు, నువ్వే చూసుకో, నీ శరీరం కావాలని నీకు అనిపిస్తుందా, నీకు సినిమా నాన్నగారు జోకేశారు, సినిమాలు చూడాలనిపిస్తుందా మీకు, మీకు మీకు తినాలనిపిస్తుందా, నోరు కావాలిగా తినాలంటే సినిమాలు చూడాలంటే కళ్ళు కావాలి కదా, అక్కడ ఇక్కడ తిరగాలని ఉందనుకో కాళ్ళు కావాలి కదా. అంటే మీకు మిమ్మల్ని మీరే చూసుకోండి, మీకు అవసరమా శరీరం, నేను చెప్పవసరం లేదు, మీకే అర్థమవుతుంది అన్నారు కదమ్మా. అదే నాన్నగారు ఎప్పుడేం చెప్పారంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసుకుని నేర్చుకు అన్నాడు. అలా హృదయం శుద్ధిగా ఉంటే ఆ మనకి ఏంటంటే మన సహనంగా ఉండి హృదయం శుద్ధిగా ఉంచుకుంటే ఏ కష్ట నష్టాలకి భయపడిన అభయస్థితి మన ఆయన ఇచ్చేస్తాడంట మా ఈశ్వరుడు. అంతకంటే శుద్ధి మళ్ళీ నాన్నగారు ఏమంటారు, అంతకంటే శుద్ధి చేసుకోమంటారు. అది ఎలా, మనం తెల్లారి లేస్తేనంట మనల్ని మనం పరనిందన్నా చేస్తామంటమ్మా, ఆపుసిదన్నా చేసుకుంటా ఉంటామంట. ఈ రెండే కనపడుతున్నాయంట. అంటే ఇవన్నీ ఏంటి, మనసు చేసే మాయమ్మా. మనకి మనసునేమో శుద్ధిగా ఉంచుకోవటం చేత కావట్లేదమ్మా. అది ఎలా చేసుకోవాలి, నాన్నగారు చెప్తున్నారు కదా, శ్రద్ధ ఉంటే నీకు శుద్ధి వస్తుంది అంటున్నారు. నీకు అంత నువ్వు నీకు శ్రద్ధ ఉందనుకో, ఇప్పుడు నువ్వు నిన్ను బాగు చేసుకోవాలని శ్రద్ధ ఉందనుకో అమ్మా, అప్పుడు అంతకన్నా శుద్ధి అదంతా కదా అలవడుతుంది అంట. మనకి ముందు మనకి శ్రద్ధ అనేది ఉండాలంట. నేను బాగుపడాలనే శ్రద్ధ మనకు ఉంటే అప్పుడు భగవంతుడు మనకి ఆయన అనుగ్రహాన్ని ఎలా ఇస్తాడంటే అంతకన్న శుద్ధి చేయటాక ఆయన మనకి పరిస్థితిని కల్పిస్తాడంటమ్మా. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఈశ్వరుడు తెలుసుకోదమ్మా, ఈ అంతరంగా మనకి లోపల ఉన్నవాడు ఆడే కదమ్మా, వాడికి తెలియదు మనం ఎలా ఉన్నాము, మన శ్రద్ధ ఉందా లేదా. నేను అనుకుంటాను ఇప్పుడు మన భక్తి వేడి నీళ్ళ చన్నీళ్ళు ఏదో గోరువెచ్చని నీళ్ళ ఉంది ఏంటి, ఇంకా సరిపోలేదు అనుకుంటా. ఇది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నాన్నగారు చెప్పినట్టు మనని మనం ఇంకా సంస్కరించుకుంటానే ఉండాలి. ఈ జీవితం పొడుగునా మనల్ని సంస్కరించుకుంటా వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయినా సరిపోద్దులే, అది పొందటమేమో తర్వాత విషయం అనిపిస్తుంది అమ్మా. అలాగే నాన్నగారు దానం గురించి చెప్పారమ్మా, ఆ ఈ దైవీ లక్షణాలు దానం అన్నారు. నాన్నగారు దానం కూడా ఎలా చేయమన్నారమ్మా, కుడి చేసే కుడి చేయి చేసే దానం ఎడం చేతికి కూడా తెలవకూడదు అన్నారమ్మా. మళ్ళీ నంటమ్మా ఆ పాత్ర దానం చేయొద్దన్నారు నాన్నగారు. అన్ని అడిగేవారు నాన్నగారు బాగా సారా తాగేవాడికి డబ్బులు ఇచ్చేసారు అనుకోండి అమ్మా, తినేసి తాగి తాగేసి పడిపోతాడు ఎక్కడ పడితే అక్కడాడు. అలా అలాంటి దానాలు చేయపాకండి, పాత్ర ఎదుగు దానం చేయండి అంటున్నారు. అలాగే అది ఎలా ఉండమంటున్నారమ్మా, మనం అంటమ్మా అసలు ప్రచారం ఉండకూడదు అంటమ్మా, చేసిన దానికి ఆడంబరం ఉండకూడదు అంటే ఆడంబరంగా చెయ్యాలంట, వాడింటికి వెళ్ళి చెయ్యాలంట. మనం నాన్నగారు అని చెప్తుంటేనమ్మా అసలు ఈ లక్షణాలన్నీ మనం చిన్న ఉపకారం చేస్తే 10 సార్లు చెప్పేస్తున్నారమ్మా, చిన్న ఉపకారం చేస్తే 10 సార్లు చెప్పుకుంటున్నాం. కానీ నాన్నగారు ఏం చెప్తారు, ఎంత నిడారంభరంగా చెయ్యాలంటున్నారమ్మా దాన్ని, అదా దానాన్ని అలా చేస్తే అంట అప్పుడు మనకంట ఈశ్వరుడు సంతోషిస్తాడంటమ్మా. మనం ఇచ్చేటప్పుడంట లోపల మన హృదయాన్ని చూస్తాడంట కదా పరమాత్మ, అక్కడ ఉంటాడు కదమ్మా. మరి మనం ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏ బుద్ధితో ఇస్తున్నారు, ఏ మనసుతో ఇస్తున్నారో ఆయన తెలియదా అమ్మా, ఆయన చూస్తూ ఉంటాడు కదా. ఆయన ఏం చేస్తాడు, అది వీళ్ళు సరైన పద్ధతిలో దానం ఇస్తుంటే కనుక అప్పుడు భగవంతుడు సంతోషం చేస్తాడంటమ్మా. మనకి ఇచ్చేసి ఏం చేస్తాడు, మనకి ఎంతో కొంత అర్హత ఇచ్చేస్తాడంటమ్మా. అంటే ఈ మనం ఈ మార్గంలో ప్రయాణించడానికి ఇలాంటి అర్హతలన్నీ కావాలి కదమ్మా. మరి మనకి అసలు అభయం ఫస్ట్ ఎందుకు చెప్పారంటే, అభయం అది ఉంటేనంట అమ్మ మనకి ఆ భయం లేని స్థితి ఎప్పుడైతే కలుగుతుందో మరంటే మిగతా లక్షణాలన్నీ వచ్చి చేరిపోతాయంట మాట అంతటికి అవే. కానీ ప్రతి లక్షణం దేనికదే నాన్నగారు ఎంత తపస్సు గురించి చెప్పారు. మళ్ళీ ఆ తపస్సు అంటే ఏం చెప్పారు మళ్ళీ నాన్నగారు, మా నాన్నగారు 3 రకాలు చెప్పేవారు ఇప్పుడు. మా శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు అనేవారు కదా. అసలు తపస్సు అంటే మనమేమనుకునేవాళ్ళమ్మా, ఎక్కడో వెళ్ళి ఎక్కడో అరణ్యాల్లో తపస్సు చేయటం ఏమో అక్కడ చేయి అనుకునేవాళ్ళం కదా. కానీ నాన్నగారు ఏం చెప్తున్నారంటే, నాన్నగారు ఒక్కే మాట చెప్పారు, అమ్మా తపస్సు అంటే శరీరాన్ని ఎండింపజేయటం, శరీరాన్ని దారిలోకి తెచ్చుకోవాలి, మనసుని నియంత్రించి మనసుని దారిలోకి తెచ్చుకోవాలి, వాక్కుని నియంత్రించి వాక్కుని దారిలోకి తెచ్చుకోవాలి. మీరు అలా అది తపస్సు అంట. అంటే శారీరక తపస్సు అంటే నాన్నగారు ఏమంటున్నారంటే దానిలో ఏమేమి వస్తాయి, నువ్వు పూజ చేసినా, సత్పురుషుల సాంగత్యానికి వెళ్ళి నీ శరీరాన్ని కూర్చోబెట్టినా, ఒక గుడికి తీసుకెళ్ళినా, లేదా ఇప్పుడు మనం యాత్రలు చేయటానికి ఏదో నదుల్లో మునగాలని నీ శరీరాన్ని అనుకుంటాం కదా, పోనీ ఇది కూడా ఒక తపస్సే అన్నది. ఎందుకంటే ఇది కూడా చేయాలని శరీరంతో దానికి అన్ని ఇలాంటి మంచి లక్షణాలు చేయటం వలన ఆ శరీరం కూడా, ఆ శరీర తపస్సు కూడా 1 ఆఫ్ ద క్వాలిటీ అంటమ్మా మనకి. అలాగే వాచిక తపస్సు చెప్పారు నాన్నగారు. వాచిక తపస్సు ఏంటమ్మా, నిరంతరం ఏం మాట్లాడాలని ఎప్పుడు మంచే మాట్లాడాలంటమ్మా, ఎదుటివాడిని మంచినే కాంక్షించాలంట. ఏ పని చేసినా మనకు నెగిటివ్లే కదమ్మా. ఇప్పుడు ఎవరైనా మంచి పని చేస్తే మనం ఎంతమంది మనం హర్షిస్తున్నారమ్మా, అది అది హర్షించటం కూడా మనకి వాళ్ళని మెచ్చుకోవటం. కానీ ఏదైనా మంచి పని చేసేవాడిని వాడి అభివృద్ధి చూసి మనం ఆనందపడతా ఉంటే అది వాచిక. వాళ్ళ గురించి ఎప్పుడు నాన్నగారు అనేవారమ్మా, మీరు మనసులో ఉన్న సద్భావనలను పెంచుకోండి, మీరు వాడికి ఏ రకంగా సాయం చేస్తారు, మీ భావన అంటమ్మా మనకున్న మనకు వచ్చే భావన బలం అంట వాళ్ళ మీద వర్క్ చేస్తాంటమ్మా. నువ్వేమి ఏయలేకపోయినా వాడు బాగుండాలని మనసుతో కోరుకున్నా కూడా మానసిక తపస్సు అంటమ్మా. ఆడు వాడి అంటే మనకు వచ్చే తలంపులన్నీ కూడా ఎలా ఉండాలమ్మా, అన్ని కూడా తలంపులన్నీ కూడా మనకి ఎక్కడ అహంకారం పెంచనీగా ఉండాలంట. ఆ వచ్చే తలంపులన్నీ కూడా మనకన్నా ఉపయోగపడాలి, ఎదుటివాడికైనా ఉపయోగపడాలి ఆ తలంపుల వలన. అందుకనే మనసులో అది మానసిక తపస్సు అన్నారు. వాచిక తపస్సు అంటే ఎదుటివాడితో మాట్లాడుకు, నువ్వు అన్నావు చూడమ్మా షేరింగ్, నీకు గురువు నీకేదో బోధించాడు కదా, నువ్వెంతో కొంత నేర్చుకున్నావు కదా, నువ్వెంతో కొంత దానిలో అనుభవాన్ని చవిచూచావు కదా, అది కాస్త నలుగురికి పంచుకోవటం కూడా వాచిక తపస్సు కదమ్మా. మరి మంచి మాటలు చెప్పుకోవటం భగవంతుడి గురించి నాన్న కృష్ణ పరమాత్మ చెప్పాడు కదమ్మా, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, మీ పనులు చేసినంతసేపు ఒక్క చేత్తో నా పాదాలు పట్టుకోండి, మీ పనైనా కానీ రెండు చేతితో నా పాదాలు పట్టుకోండి, మీరు చెప్పుకుంటే నా గురించే చెప్పుకోండి, అది వాచిక తపస్సు. భగవంతుడి గురించి మంచి మాటలు చెప్పుకోవటం, సత్సంగాలు చెప్పుకోవటం, ఇష్టం లేదా జపం చేసుకోవటం, ఏది ఇవన్నీ కూడా వాచిక తపస్సు కదమ్మా. అంటే ఇవన్నిటిని కూడా ఇవన్నీ చేయటం వల్ల ఏంటి మనకి, ఆ మనకి ఎంతో కొంత ఈ దైవీ లక్షణాలు సాధించుకోవడం వల్ల మనసు నాశనం అవటానికి ఎన్ని సాధనలు అమ్మా, ఇవన్నీ మనకి. మనం ఏది చేసినా నేను పోగొట్టుకోవాలి, మనసును చింపుకోవాలి, అంతే కదమ్మా, మనసును చినిగిపోవాలి. అలాగే మనం ఏ పని, ఇప్పుడు ఫలాపేక్ష లేకుండా పని చేస్తే ఏం చేస్తామని నాన్నగారు ఎప్పుడు చెప్పు, ఫలాపేక్ష లేకుండా మనం ఏదన్నా ఒక పని చేసామనుకోమ్మా, ఆ ఫలితం మేము ఆశించకుండా పని చేయటం వల్ల ఈశ్వరుడు సంతోషించేస్తాడంటమ్మా. అంటే అలా ఫలం, నాకు కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, నీకు ఫలాకాంక్ష లేకుండా పని చేయటం వల్ల ఫలం రాదనుకోకు, అది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నేను ఇచ్చేస్తాను నీకు అంటాడు ఆయన. కాబట్టి మన ఇక్కడ ఏంటి, ఏ పని చేసినా కానీ మనందరం ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కిపోతున్నాం కదా. ఏ పని చేసినా ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తే ఫలితం ఎలా వచ్చినా మనం స్వీకరించేస్తామంటమ్మా. దానివల్ల మనకి సమాన బుద్ధి వచ్చేస్తుందంట లోపల, అంతఃకరణ శుద్ధి వచ్చేస్తుందంటమ్మా. మరి అలాగే సాధ్యాయం అన్నారు. సాధ్యాయం అంటే మన శాస్త్రాలు ఏదో గంధ పట్టణలు. ఇప్పుడు అమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. నాన్నగారు పుస్తకాలు ఇచ్చేవాళ్ళమ్మ కొంతమందికి. ఇప్పుడు నాన్నగారు ఇప్పుడు రమణ భాషలని, సూర్యనారాయణ గారి లేఖలని, పుస్తకాలను ఇచ్చేవారమ్మా. మళ్ళీ గీత గ్రంథం ఇచ్చేవారమ్మా నాన్నగారు. ఎన్ని చదివించడం, ఇది ఎందుకమ్మా, అసలు ఎన్ని చదువుకోవటం వల్ల ఏంటమ్మా, మనలో లోపల పరిపక్వత వస్తుంది కదా మనకి. అసలు నాన్నగారు రాక ముందు అరుణాచలం తెలియదు, భగవాన్ తెలియదు, అసలు అరుణాచలం క్షేత్రం ఉందనే విషయమే తెలియదు. ఆయన వచ్చినాక అరుణాచలం స్మరిస్తే మోక్షం అంట నాన్నగారు చెప్తున్నారు. అరుణాచలం దర్శించటాక మనం వెళ్ళటం మొదలెట్టాం. అంటే మన జన్మలు అక్కడి నుంచి నిజమైన జన్మ మొదలైందమ్మా అనిపించింది నాకు. నాన్నగారి దగ్గరికి వచ్చిందే మనకి, అసలు నాకు నాకు ఎప్పుడు అనిపిస్తుందమ్మా, మనం అంటూ జీవితం స్టార్ట్ చేసింది నాన్నగారి దగ్గర దర్శనం అయిన తర్వాతే అనిపిస్తుందమ్మా. నాకు నిజమైన జీవితం జీవిస్తున్నామంటే నాన్నగారి దగ్గరికి వచ్చిందమ్మా.
అంతకు ముందు మనకి ఏం తెలుసంటే, మనకి మన బాడీ మైండ్ ప్రపంచం తప్ప ట్రూత్ అనేది తెలియదు కదా,
అస్సలు తెలియదమ్మా. అసలు గురువులు ఉంటారని తెలియదమ్మా నాకు, ఈ గురువులు ఉంటారని తెలియదు. దేవుడు అంటే, దేవుడు అంటే ఏదో ఒక మనం నాకెంత దేవుడు విగ్రహంగా ఉంటాడు, ఆయన ఎప్పుడో మన కళల్లో కనిపిస్తాడు, వరాలు ఇస్తాడు, ఏదో చదువుకోవడం అంటే నాకు కూడా కొంచెం అట్లా కళలు వచ్చాయేమో, అలా ఏదో అదొక అట్లా ఉండేవాళ్ళం. కానీ అమ్మా నాన్నగారి దగ్గరికి వచ్చినాక అసలు నిజం ఏంటో బోధపడింది కదమ్మా. అసలు ఏది తెలియని వాళ్ళని మనకి, ఏ అసలు అజ్ఞానులు అమ్మా మనకి. ఇప్పటికీ అజ్ఞానంలోనే ఉన్నామమ్మా 100%. ఎంతో కొంత తగ్గిందేమో కానీ అజ్ఞానం ఇప్పటికీ ఉంది కదా, అజ్ఞానం ఇంకా పూర్తిగా పోలేదు కదా. అసలు పూర్తి అజ్ఞానం కాకపోయినామ్మా నాన్నగారు అన్నట్టు నాన్నగారు పాక్షిక శరణాగతికి తీసుకొచ్చారు కదా మమ్మల్ని. అసలు అజ్ఞానంలో ఉన్నాళ్ళం మనం, ఏమీ తెలియదు. అసలు మనసు అంటే ఏంటో తెలియదు, ఈ చిజ్జడ గ్రంథి అంటారు దీన్ని ఏంటో తెలియదు మనకి. ఈ చిజ్జడ గ్రంథి తెగాలన్నారు, ఇది ఏంటి, అసలు ఆ గ్రంథి ఏంటి, ఆ మనసు ఏంటి, ఈ అంతఃకరణ శుద్ధి ఏంటి, అసలు అంతఃకరణం అంటే ఏంటో తెలియదే. అంతఃకరణ అంటే మనసు, మనసును శుద్ధి చేసుకోవడం అని తెలియదే. అసలు భగవంతుడి చేతిలో పనిముట్లా జీవించమంటున్నారే, నీదేమీ లేదు, నువ్వు 100,000 ప్లాన్లు వేసుకున్నా ఈ జరిగేది ఈశ్వర ప్లాన్ అని చెప్పారు నాన్నగారు. అప్పటి వరకు మాకు తెలియదు, ప్రతి గొడవ గొడవకి గొడవ పడిపోవటమే, ఇది అవ్వలేదు అది అవ్వలేదు, ఇది గోల 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 గోల. కానీ ఆ గోళ్ళన్ని ఇప్పుడు పోయినాయిగమ్మా ఉషా, ఆ గోళ్ళన్ని ఇప్పుడు పోయినాయి. ఏమనుకుంటున్నాము, ఇదంతా ఈశ్వరుడు నిర్ణయం, నాకు ఏది జరగవలసిందో అది నా ఆ ఈశ్వరుడు కేటాయించేశాడు, ఏది ఇవ్వాలో ఆయన ఇస్తాడు, ఏమి చెయ్యాలో పని అదే జరుగుతుంది. ఇక్కడ నా ఎఫర్ట్ ఏంటి, నా చేతిలో ఉన్న పని చేయటం వరకే, భగవంతుడి చేతిలో పనిముట్టులా ఉండాలి నేను అంతే. నాకు ఇక్కడ సొంత ప్రతిపత్తి అంటే ఏమి లేదు. జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా, పరమాత్మ నుంచే కదా వచ్చాడు. మరి వీడికి ఎక్కడ స్వయం ప్రతిపత్తి ఉందమ్మా మనకి,
అవును. అంటే దీనికి యాక్చువల్ గా నాన్నగారు అంటారు కదా మనకి, అంటే తెలివితే అట్లక్కర్లేదు, మనం అంటే అంటే మనకి ఓ ఎక్కువ డివోషన్, ఎక్కువ తెలివితేటలు, లేకపోతే మనకి అంటే పెద్ద పెద్ద వర్డ్స్ కూడా అక్కర్లేదు, చిన్న కామన్ సెన్స్, చిన్న కామన్ సెన్స్ ఉన్నా చాలు. అసలు మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోతారు, ప్రతిరోజు మనందరం కూడా మొత్తం జీవరాశులన్నీ కూడా రెస్ట్ తీసుకుంటే నిద్రలోకి వెళ్తాయి. నిద్రలో నీకు ప్రపంచం ఉందా, వ్యక్తులు ఉన్నారా, నీకు పరిస్థితులు ఉన్నాయా, నీకు అనారోగ్యం ఉందా, భగవంతుడు ఉన్నాడా, తెలియదు కదా, జెండర్ లేదు, ప్రపంచం లేదు, రాగద్వేషాలు లేవు, ఇష్టాయిష్టాలు లేవు, అసలు ద్వంద్వాలు ఏవీ లేవు, నువ్వు కూడా లేవు, నువ్వు ఎంత శాంతిగా ఉన్నావు ఇద్దరిలో. లేచిన మరుక్షణం ఆ మస్తకానికి వచ్చేస్తుంది ఆ నేనని తలంపు వచ్చి మొత్తం విభిన్నంగా. నాన్నగారు అంటారు కదా, సూర్యుడు ఉదయించినప్పుడు అంటే ఉదయించిన క్షణం అంటే వేగంగా, అంటే ఎంత వేగంగా
సూర్యరశ్మిస్తుందో అంత వేగంగా
క్విక్ గా నేను వచ్చి దేహంతో తాదాప్యం పొందుతుంది. నేననే భావనతోనే మనం మొత్తం డే అంతా గడుపుతాం. మళ్ళీ రాత్రి నిద్రలో అంటే కోడి దాని పిల్లల్ని రెక్కల కిందకి తీసుకుని ఎలాగా పెట్టుకుంటుందో అలా ఈ తలంపులు వాసనలు అన్ని సమూహాన్ని ఇలా కౌగులించుకుని మన నేను లోపలికి వెళ్ళిపోతుంది,
వెళ్ళిపోతుంది,
వెళ్ళి ఆ హృదయ స్థానంలో ఉండడం వల్ల కదా శాంతి.
అంతేగా మరి
ఇది మీకు ప్రతిరోజు ప్రతిరోజు రాత్రి మీకు అనుభవంలోనే ఉంది. అంటే ఆ అనుభవం మీకు అంటే అది మెలకువలో రావాలి, నీకు మెలకువలో రావాలి. సో అది నువ్వు నీ నిద్ర డీప్ స్లీప్ స్టేట్ ని నువ్వు తల పెట్టుకుంటూ అక్కడ ఏమీ లేదు కదా,
గాఢ నిద్రలో ఏమీ లేదు, నీకు నువ్వు లేవు,
నువ్వు లేవు. అలాగే నువ్వు నువ్వు మరణిస్తావు, శరీరం వెళ్ళిపోతుంది, కానీ నీకు శరీరం మరణించే లోపు ఇది మరణించకపోతే ఏమవుతుంది, మీరన్నట్టు ఇందాక నీకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగాలి, లేకపోతే నీకు కాఫీ ఇష్టం, కాఫీ తాగడానికి దేహం ఉండాలి, నీకు సినిమా చూడడం ఇష్టం, సో నీకు సినిమా చూడడానికి దేహం ఉండాలి, నువ్వు యాత్రలు చేయాలి, లేకపోతే ఏదో దేశం వెళ్ళాలి, లేకపోతే ట్రావెలింగ్, నీకు దేహం ఉండాలి. ఇలాగా నీ ఐదు ఇంద్రియాల ద్వారా నీ మనసు బయటకు వెళ్ళిపోయి ఈ ప్రపంచంలో ఉన్నది నిజం అనుకుని ఆ అన్ని మనం పోగు చేసుకున్నది అంతా కూడా ఆల్రెడీ మనకి స్టోరేజ్ కింద బోల్డ్ స్టోరేజ్ ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఆ స్టోరేజ్ ని విడుదల చేసుకుని నువ్వు బాడీ వదిలి పెడతావా, ఆ స్టోరేజ్ పెంచుకుంటూ బాడీ విడిచిపెడతావా,
అది
స్టోరేజ్ ఎంత ఉంది, బహుజన్మలు
బహుజన్మలు
ఏం చెప్తారంటే ఫుల్ స్టాప్ నౌ,
ఇప్పుడన్నా ఇప్పుడన్నా
స్టాప్ పెడితే
అవును.
అంటే ఇప్పటి వరకు పాడనబుల్, ఎందుకు నీకు ట్రూత్ తెలియదు, బహుజన్మల్లో నువ్వు ఏదైతే శరీరం అది నేను అనుకుంటూ వచ్చావో ఏదో చేసుకుంటూ వచ్చావు, దాంతో
అవన్నీ మోసుకుని వచ్చేసావు
వచ్చేసావు. ఇప్పుడు నీకు భగవంతుడు చెప్పాడు ట్రూత్ ఏంటో,
గురువు చెప్పాడు, భగవంతుడు
గురువు చెప్పాడు చెప్పాడు ట్రూత్ ని నువ్వు గట్టిగా పట్టుకుని ఇది అన్రియల్ అని నువ్వు నమ్మి నీ కామన్ సెన్స్ వాడమని చెప్తున్నారు కదా, చిన్న కామన్ సెన్స్. ఇప్పుడు దాకా మన బుద్ధి ఎంత మందం అంటే కనీసం మనకి గ్రహింపు కామన్ సెన్స్ విషయాలు ఏమి రాలేదు
రాలేదు.
సో మన కళ్ళు తెరిపించి ఆ కామన్ సెన్స్ తో చూడండి రా, మీకు ఏమి ఓ దీనికి పెద్ద భక్తి జ్ఞానము ఓ అంత కాదు, నువ్వు అసలు మైండ్ పెట్టి ఆలోచించు. నాన్నగారు అంటారు కదా, ఇప్పుడు పని చేయమంటే ఎంత పని అయినా చేసేస్తాం, కానీ బుర్ర వాడమంటే ఎవరు వాడమంటారు,
కరెక్ట్ నాన్నగారు, అదే అనేవారు ఎప్పుడు అదే మాట చెప్పేవారు పనిచేసేటమ్మా.
భగవంతుడు మనకు ఒక్క హ్యూమన్ మైండ్ కే ఆ ఫెకల్టీ ఉందంట, అంటే డిస్క్రిమినేషన్,
ఎగ్జాక్ట్లీ మన మానవుడికే ఉందమ్మా, మేధస్సు అనేది మానవుడికే పెట్టాడు.
సో నువ్వు కామన్ సెన్స్ డిస్క్రిమినేషన్ వాడి నువ్వు విడదీసుకుని
విడిపడిపోవాలి, విడిపడిపోవాలి,
వివేకవంతుల్లా జీవించు.
అది అది అందుకే చెప్తారమ్మా,
మొద్దుగా బతికేసాం ఇన్ని జన్మలు, ఇప్పుడు మొద్దుగా బతుకుతానంటే ఇంకెవరేం చేస్తారండి,
ఇంకేముంది ఈ జన్మ ఫలం మీద గొప్పకి రావాలి అని చాలా చెప్పారు, ఇంకెందుకు ఆ జన్మ వచ్చి సుఖమే ఉంది ఇంక మనకి.
అవును అవును,
అందుకే భగవాన్ అన్నారు కదా ఈ భౌతికమైన అగ్ని నన్ను దహించే లోపలే నీ జ్ఞానాగ్ని నాకు పంపించి నాలో ఉన్న అజ్ఞానాన్ని దహించిదేయ్యా అని అడుగుతాడు.
అది కదా బ్యూటిఫుల్ కదా అంటే, అందుకే కదా సత్సంగం, అందుకే కదా ప్రార్థన ఆయన మన కోసం చేశారు. సో మనం ఏమీ చెయ్యలేకపోయినా, మన నిస్సహాయమే అయినా, ఒక్కోని మనకి అంత సాధన చేసే అంత అర్హత ఓపిక లేకపోతే తీరిక లేకపోయినా, ద్విపదలు పాడుకోవడానికి మనకి తీరిక లేదా?
అది కదమ్మా అసలు, ఏమి ఏమి వైభవం అమ్మా అసలు, ప్రతి ద్విపద వైభవమే
ద్విపద. ఆయన చేసిన ప్రార్థన మన కోసం,
మన కోసం
పని ఉంటుంది, ఇల్లు తుడుచుకుంటాం, లేకపోతే వంట చేస్తాను, లేకపోతే నేను క్లినిక్ లో పళ్ళు పీక్తూ ఉంటాను, తిండి నేను చేర్చి తిననా, నేను శాంతమైపోదు అని అరుణాచల.
మొన్న బాగా తెలిసింది ఉష, నేను ప్రయాణాలకు వెళ్ళినప్పుడు నాన్నగారి ద్విపద ఊరూరు తిరగక ఊరూరు తిరగక అలాగే నీ దితి చూపు మరణాచల. అడిగిపోవాలి, నేను అడిగిపోవాలంటే ఏం చేయాలి? నీ దితి చూపు ఊరూరు
తిరగకుండా
వెళ్ళిపోకుండా
వెళ్ళిపోకుండా నీ వైభవం చూపించు అరుణాచల,
చూపించు
అంటే
చూపించి దాన్ని
కరెక్ట్ అండి. హృదయంలో ఉన్న మాధుర్యం, హృదయంలో ఉన్న విశాలత్వం, హృదయంలో ఉన్న శాంతి, హృదయంలో ఉన్న ప్రేమ, జీవుడు రుచి చూడకుండా అటువైపు ప్రయాణం చేయలేడు. అందుకు నీ ద్యుతి చూపు అరుణాచల. సో మనం హృదయపూర్వకంగా ఈ ద్విపదని, హృదయపూర్వకంగా అంటే నాగారు కూడా ఒక ద్విపదని 3 గంటలు వారాల వారాల తరబడి చెప్పేవారు.
అవునమ్మా, అవును అసలు నాన్నగారు 84 87 లో నాన్నగారు అక్షర మణమాల చెప్పారమ్మా. అసలు ఆ వైభవమే వైభవం ఉష, ప్రతి ద్విపద అసలు నాన్నగారు అందులో తన్మయత్వం చెందేసేవారమ్మా. ఆ ద్విపద తీసుకున్నారంటే ఆ ద్విపదని అర్థం చెప్తూ, ఆ అర్థం చెప్తూ అసలు అక్కడ అరుణాచలేశ్వరుడు అక్కడ భగవాన్ అయిపోయేవారు నాన్నగారు అక్కడ. అంతే
అవును, అవునండి, అవును,
భగవాన్ అయిపోయి అరుణాచలేశ్వరుని భగవాన్ ఏ రకంగా స్తుతించుతూ రాశారో నాన్నగారు దాన్ని ఎక్స్ప్రెషన్ ఇచ్చేసేవారమ్మా.
ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చేవారంటే, అంటే భగవాన్ స్థాయిలో భగవాన్ చెప్తే మనలాంటి స్థాయి వాళ్ళకి అది అర్థం కాదని.
అవునమ్మా, అవును, నాన్నగారు దిగిపోయి
ఒక ద్విపదని 3 గంటలు నాంచి 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 ఊరబెట్టి 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 ఒక్కొక్క వర్డ్ కి, అంటే ఒక వర్డ్ కి 10 మీనింగ్స్ ఇచ్చి.
అవునమ్మా, 10 రకాలుగా దాన్ని పోల్చి అన్ని రకాలుగా
ఉదాహరణలు చెప్పి, అంటే ఏ స్థాయికి ఎక్స్ప్లెయిన్ అంటే ఇంత కృష. అంటే సాధన పేరు మీద మీరు కృషి వద్దు అని నాన్నగారు చేసిన కృషి మనం చూసినా అంటే మనకి సాధన అక్కర్లేదంటే. ఎందుకంటే మనసు పడి ఉంటుందంటే ఆ వైభవం చూసిన మనకి,
పడిపోవాలంతేనమ్మా. అంతేది
అంటే ఇన్నర్ లైఫ్ కాదు అసలు, నిజంగా నాన్నగారి మాట, నాన్నగారి జీవిత విధానం, నాన్నగారు జీవించిన పద్ధతి, ఆయన ప్రేమించిన పద్ధతి మనం గ్రహిస్తే మనసు లెగదాంటి. ఎంత మంద బుద్ధులం కాకపోతే ఇంకా మనం కరగకుండా ఆగుతున్నామంటే ఇక్కడ.
అవునమ్మా,
చెప్పినట్టు మత బర్త్డే అయింది కదా, ఏనుగులు తీసుకున్నావు అని చీమల్ని, చిన్న చీమల్ని పట్టుకుని పాపం ఆయన అంత కృషి చేసి మనం ఏనుగులు అవ్వాలనుకున్నారంట.
ఎగ్జాక్ట్లీ, అవునమ్మా, నాన్నగారు చేసిన అదేనమ్మా. నాన్నగారు అంటే ఇప్పుడు అమ్మా కొంచెం నేను ఎప్పుడు అంటుంటానమ్మా, ఏదో ఒక 40% 50% మార్కులు వచ్చేవాడిని తీసుకుని ఏదో 100% తీసుకెళ్ళటం వేరమ్మా. అసలు పాస్ మార్కులు కూడా రానాలని, అర్థం చేయని వాళ్ళని, అసలు జీవితం యొక్క సార్థకత ఏంటో తెలియదు మనకి. అసలు దీనికి ఒక ముగింపు ఉంటుంది, ఇది ఒక ఆత్మ, మనం ఆత్మస్వరూపులు అనుకునేది కానీ ఎప్పుడు తెలియదు, పుడతాము చచ్చిపోతాము, అది చావంటే అదే మరణం, అంతే, చచ్చిపోతేనే మరణం. ఇంకా దానికి ఇంకా ఎక్కడతో ఎండ్ అయిపోతుంది జీవితం, ఇంకా జీవితం లేదనుకునే వాళ్ళని నాన్నగారు ఏం చెప్పారు, మీకు చావు లేదు, మీరు ఆత్మస్వరూపులు, ఆత్మకి చావు లేదు. అదేంటి ఆత్మకి చావు లేదు అంటున్నారు, మనమేమో ఈ చచ్చిపోయటం, మేము చచ్చిపోతున్నాం, నేను చచ్చిపోతున్నాను ఏడుస్తున్నాడు ఎవడీడు అంటే, ఈ నేను వాడిని మనం పట్టుకోవాలి. ఈ ఏడ్చేవాడెవడు. నాన్నగారు నువ్వు మీరు ఆత్మస్వరూపులు అంటున్నారు, కానీ మనకి అనుభవంలోకి రావట్లేదు కదా, ఏ నొప్పి వచ్చినా, శరీరానికి ఏ నొప్పి వచ్చినా, మనసుకి ఏ బాధ వచ్చినా, ఇది ఎవరు చెప్తున్నారు ఈ బాధలని? మనసు చెప్తుంది మనకి. దేహం చెప్తుందా? మనసే చెప్తుంది. కానీ చచ్చిపోయేది ఎవరు? దేహం. దేహం మరణించేస్తుంది. ఆ మరణించేటప్పుడు ఏమనుకోండి, నేను చచ్చిపోతున్నాను అనుకుంటున్నాను. నాన్నగారు ఏమంటున్నారు, అందుకేనంటమ్మా అరుణాచలేశ్వరుడు అంటమ్మా చంపక చంపెడు మందంట అరుణాచలేశ్వరుని స్తుతించటం. ఆయన ఏం చేస్తాడంట, దేహాన్ని చంపడంట, దేహాత్మ బుద్ధిని చంపేస్తాడంటమ్మా. అరుణాచలుని స్మరిస్తే ఏంటమ్మా మనకి అక్కడ వైభవం అంటే, అది చంపక చంపెడు మందు అన్నారు నాన్నగారు. నీ దేహం, దేహాన్ని చంపడమ్మా ఆయన, నీ దేహాత్మ బుద్ధిని పోగొడతాడు, నీ అజ్ఞానాన్ని దహించి వేస్తాడు ఆ జ్ఞానాగ్నిలో. అందుకోసమే అరుణాచలేశ్వరుని స్తుతించు భగవాన్ అన్ని అన్ని దిపదలు రాసింది. ఇందాక మనం అనుకున్నట్టు ప్రతి దిపద అదే కదమ్మా. నాన్నగారు ఇప్పుడు ప్రతి చెప్పేవారమ్మా మనకి. ఈ మధ్య నాన్నగారు మాట్లాడేవారు, అమ్మా మీరు ఛారిటీస్ అనకండమ్మా, షేరింగ్ అనండమ్మా అనేవారు. ఏది చేసినా షేరింగ్ అనండమ్మా. ఛారిటీ అంటే మీకు మీకు అహంకారం పెరుగుతుందమ్మా మీకు, ఛారిటీ అనొద్దు షేరింగ్ అనండి అన్నారు. అంటే నాన్నగారు ఏమన్నారు, ఒక్క ధనం ఒక్కటే షేరింగ్ కాదమ్మా, మీకు ఎదుటి వాడికి అవసరమైన ఒక మంచి మాట చెప్పడం కూడా షేరింగ్ అంటమ్మా. అంటే వాడికి ధైర్యాన్ని ఒక మనశ్శాంతిని కల్పించే మాట చెప్పటం. నాన్నగారమ్మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, అమ్మా నీ దుఃఖాన్ని నేను పీల్చుకుంటానమ్మా అని ఎవరంటారమ్మా? నేను తీసుకుంటాను. ఆయన పీల్చుకున్నట్టు ఎవరు పీల్చుకోగలరమ్మా? అంటే ఆ మాటతో వాళ్ళలో ఉన్న అశాంతి తొలగిపోయేది కదమ్మా. ఆ ఒక్క మాటతో నాన్నగారు తీసేసేవారమ్మా వాళ్ళలోంచి దాన్ని అశాంతిని. అసలు నువ్వు ఎప్పుడు మీరు నాన్నగారు మళ్ళీ అలాగే కోపం గురించి కూడా అలాగే చెప్పారు కదా, కోపం నీకు ప్రతి మాటకి కోపం వచ్చేస్తుంటే నువ్వు జ్ఞానానికి దూరం అయిపోతావు అన్నారమ్మా, శాంతికి దూరం అయిపోతావు. అసలు నీ అశాంతికి మూలం నీ కోపమే అన్నారు నాన్నగారు. కోపం అమ్మా, నాన్నగారు ఎప్పుడు చెప్పారు, కోపం అమ్మా మీరు కాసేపు మౌనం వహించండి అమ్మా, కోపం వచ్చినప్పుడు చెడ్డ మాటలు రావు నోటి నుంచి అనేవారమ్మా. ప్రతి మాట అంటే చిన్న చిన్న మాటలేదు ఉషా, మనం జీవితంలో ఉపయోగించుకునే పెద్ద పెద్ద సాధనలు కూడా అవసరం లేదు. నిజంగానే కోపం వచ్చే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కాసేపు పక్కకి వెళ్ళిపోయాం అనుకో ఉషా, నిజంగా ఎంత శాంతిగా ఉంటామో.
అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. మనం ఇట్స్ వి విల్ స్ట్రెస్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. కోపం వచ్చినా ఏ రియాక్షన్ వచ్చినా కాసేపు మౌనం వహిస్తే,
అవునమ్మా
ఇప్పుడు ఈ మూమెంట్, ఈ మూమెంట్ మనం కంట్రోల్ చేసుకుని ఒక్క 10 నిమిషాలు అరగంట మనం క్వైట్ గా ఉంటే అసలు అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ రియాక్షన్, ఎలా వచ్చిందో అది మనం ఎంతో కొంత గమనించగలిగి మనం ఆగగలిగితే ఇక్కడే. అంటే శారదమాత చెప్పిన సహనం సహనం
సహనం సహనం 3 సార్లు చెప్పారా, అందుకేనమ్మా
ఇది అవసరం. అంటే అంటే రియాక్షన్ వచ్చినప్పుడు ఆ సహనాన్ని ప్రాక్టీస్ చేసి కొంత డ్యూరేషన్ కామ్ గా క్వైట్ గా ఉంటే ఆటోమేటిక్ గా కాసేపటికి మనసు చల్లబడుతుంది.
అంటే మళ్ళీ ఏం చేయాల్సిన ఎఫర్ట్ అక్కడ మళ్ళీ మనం చల్లబడితే పక్కకి వెళ్ళిపోతే చాలమ్మా.
చల్లబడితే అసలు జరిగిన సంగతి మర్చిపోతాం అండి.
మర్చిపోతాం
మర్చిపోతాం. అప్పుడు ఏమవుతుంది, మనం అనవసరంగా మాటలు మాట్లాడం, ఏ అనవసరమైన తలంపులు ప్రోత్సహించం. ప్రోత్సహించినప్పుడు ఏమవుతుంది, మనసుకి శాంతి వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం అంటే అది చెప్పినట్టు మనం ఊరేగకుండా, మనసు చెప్పినట్టు మనం బయటికి వెళ్ళిపోకుండా, మనసు చెప్పిన మాట వింటూ మనం అది ఏది చెబితే అది చేసేసి ఎలా చెప్తే అలా ఊగిపోతే అది ఇంకా ఇంకా పెద్దది పెద్దది విజృంభించేసి దయ్యం అయిపోతుంది. అంటే
ఎగ్జాక్ట్లీ అమ్మా అంతే కదా.
అందుకే నాన్నగారు అంటారు కదా, బాడీ ఇప్పుడు బాడీ ఉండడం లేకపోవడం ఏంటి. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి అంటే ఇంట్లో మనిషి, అది మన సొంత వాళ్ళైనా కూడా ఒక 24 గంటల తర్వాత మనం ఆ ఇంట్లో పడుకోవాలంటే భయపడతామంట. ఎందుకు, శవం
ఇంట్లో ఉంచుకోరని చెప్పారు మా నాన్నగారు. కాసేపు
అంటే నిన్నటి దాకా వాళ్ళు మన
మన పక్కనే ఉన్నారు, మన మనుషులు,
అదే శరీరం అదే రూపం, కానీ మన భయానికి కారణం అయిపోతుంది. అలా అసలు అంటే కామన్ సెన్స్ తో చూస్తే అంటే అంటే అండ్ ఇంకొకటి, ఇప్పుడు శరీరం వెళ్ళిపోయాక జీవుడు ఏమవుతాడు, జీవుడు ఏమవుతాడు అంటే, నువ్వు కనుక ఇప్పుడు నువ్వు సాధన ప్రాక్టీస్ చేసి దాన్ని ఉపసంహరించి ఎంతో కొంత నీకు 100 వాసనతో ఈ జన్మలోకి వచ్చావనుకో, నువ్వు
అదో
20 తీసుకుని తగ్గించుకుని వెళ్తావా, 100 ఇంకో 100 ఇంకో 100 300 400 చేసుకుని వెళ్తావా అని. ఇది మనసుని నువ్వు ఉపసంహరించడం కంట్రోల్ చెయ్యకపోతే అదే మనసు విజృంభించి అది దయ్యంగా మారుతుంది. జీవుడు ఏమవుతాడు, శరీరం పోతే అయ్యే దయ్యం.
అంతే అంతే కదా మేడం.
నువ్వు నువ్వు సాధన చేసి నువ్వు లోపల ఇన్నర్ లైఫ్ దానికి రుచి చూపించి దాని లోపలికి పంపకపోతే వదిలేస్తే అది వెళ్ళేది ఎక్కడికి? ఇంకా 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 అది అంటే ట్రూత్ కి దూరం అయ్యే కొలది అంటి, ట్రూత్ కి దూరం అయ్యే కొలది ఆ మనసు బలపడి 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 అది మదయేస్తుంది అయిపోయి దాన్ని కంట్రోల్లోకి తేవడం. అంటే గురువు వచ్చినా కూడా, గురువు బోధించినా కూడా, అంటే అంతటి అహంకారాన్ని ఉపసంహరించడం అనేది మనం మనకి మనం ఇంపాసిబుల్ టాస్క్ చేసేసుకుంటాం.
అవునమ్మా, అవును అవును.
అంటే ఇంత గురువు అనుగ్రహాన్ని మనం యూటిలైజ్ చేసుకుని మనసు పల్చబడడానికి ప్రయాణం చేద్దామా,
అహంకారం
పెట్టుకుందామా, చిన్న వివేకం అంటే దీనికి
వివేకం వివేకం రెండు.
అండ్ ప్రాక్టీస్ లవ్, ప్రాక్టీస్ పేషెన్స్. ఇదన్నట్టు సిచ్యువేషన్ తో సిచ్యువేషన్ కి రియాక్ట్ అవ్వకుండా జస్ట్ విట్నెస్ ఇట్
అంతే,
సహనంగా మౌనంగా కాసేపు గడుపు నువ్వు, అది పోతుంది,
అది పోతుంది. చిన్న విషయాలేనమ్మ నాన్నగారు చెప్పిన చిన్న చిన్న విషయాలు మనం ప్రాక్టీస్ చేస్తుంటే దాని వైభవం తెలుస్తుంది ఉషా. ప్రతి చిన్న విషయం
తెలుస్తుంది, కరెక్ట్ అండి. ఆ వైభవం తెలిసే కొలిది ఇన్నర్ లైఫ్ అబ్బా అబ్బా లోపల ఉంటే బాగుంటుంది. బాహ్యమైన విషయాలకి ఎందుకు
అనిపిస్తుంది అమ్మాయి
అంటే, ఎందుకంటే మనకి అప్పుడు లోపలున్న బంగారం విలువ, లోపలున్న వైడూర్యం, ఆ రుచి మనకి కొంచెం టేస్ట్ చేస్తూ ఉంటే ఈ బాహ్యమైన అన్ని తుక్కిలాగా మనం
అప్పుడు
మనం ట్రూత్ కి ఇంకా 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 సమీపం సమీపం అయ్యి అక్కడ మనం స్థిరపడగలుగుతామండి.
ఇందాక అన్నా చూడమ్మ, వాసనలు మనం ఎన్నో మోసుకొచ్చేసి వాటిలో మనం ఇప్పుడు నాన్నగారు ఒక మాట చెప్తూ ప్రారంభం గురించి చెప్తామ్మా. ఒకళ్ళు ప్రారంభం అనేది అంటే మనం ఎన్నో జన్మించి పోగేసుకొచ్చుకున్నాం కదమ్మా, ఒక్కసారి ఆ ప్రారంభం భరించలేకంట భగవంతుణ్ణి వీడు వేడుకుంటాడని తీసేయమని. అంటే గురువు కంటమ్మా ప్రారంభం తప్పించగలిగే శక్తి ఉంటుందంటమ్మా, కానీ ఎందుకంటే వాడు అనుభవించేటట్టు చేస్తే వాడికి ఇంకో పునర్జన్మ హేతువులు ఉండవు. ఇంకా మళ్ళీ ఇంకో జన్మ రాకుండా ఈ జన్మలోనే అనుభవించేటట్టు చేయటం కోసం ప్రారంభాన్ని తప్పించడం అంటమ్మా, కానీ ఆ ప్రారంభం అనుభవించేటప్పుడు కష్టం లేకుండా చేసేస్తారంటమ్మా. అది ఎలా అంటే ఇప్పుడు ఎప్పుడు కృష్ణుడి గురించి చెప్తూ కృష్ణుడి గురించి చెప్తారు కదా, అర్జునుడి తలబోయ దగ్గర కిరీటంతో పోగొట్టాడు. మనం ప్రారంభం అనుభవిస్తున్నాం కానీ ఆ పెయిన్ అమ్మా తగ్గిపోతుందమ్మా. అమ్మా దేహ ప్రారంభం ఉన్నాయి, రోగాలు వస్తున్నాయి, ఎందుకు రాట్లా వస్తాయి, అవి దేహం అన్నాక రోగం వస్తుంది కదమ్మా మరి. కానీ అక్కడ నాన్నగారి మాట గుర్తుకొచ్చేస్తుంది, ఏంటి నీ ప్రారంభంలో ఇది అనుభవించవలసినప్పుడు హ్యాపీగా అనుభవించే అయిపోద్దో పని, ఎందుకు ఇంకా ఇది తీసేస్తే మళ్ళీ పొడిగించుకోవటం ఎందుకు, దీన్ని ఇక్కడ కట్టు అన్నా చూడు కొన్ని కొన్ని ఇక్కడ కరిగించేసుకోవాలి కదా మరి మన ప్రారంభాలని. కొన్ని వాసనలు మనం తీసేసుకుంటే మన అప్పు తీరిపోద్దు కదమ్మా, అప్పు తీరిపోయి కొత్త అప్పులు చేసుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోతాం కదా. అట్లీస్ట్ ఆ ప్రయత్నంలో చచ్చిపోతాం కదా. ముందు ఆ ప్రయత్నం అన్న చేయాలి కదా మరి, మనం ప్రారంభాన్ని ఇష్టంగా అనుభవించే. నాన్నగారు పాయసం తాగినట్టు అనుభవించండి అమ్మా అనేవారు నాన్నగారు ఎప్పుడు కూడా. నేనైతే అనుకుంటానమ్మా ఎప్పుడు కాఫీ తాగినట్టు అనుభవించాలంటానమ్మా, రోజు తాగుతాం కదా కాఫీ, పాయసం అంటే ఎప్పుడు పండగలకు ఒకసారి తాగుతామమ్మా. కానీ నాకనిపిస్తుంది ఆ ప్రారంభాన్ని రోజు కాఫీ ఎలా తాగుతున్నామో, రోజు నిత్యం స్నానం ఎలా చేస్తున్నామో, నిత్యం రోజు మనం ఏమేమి సేవ చేసుకుంటున్నామో వాటితో అంతే సమానంగా ప్రారంభాన్ని కూడా మనం స్వీకరించేయాలమ్మా, అనుభవించేయాలమ్మా. అప్పుడేంటి ఖర్చు అయిపోతుంది, మనకి నిత్య జీవితంలో రోజు ఈ డే టు డే లైఫ్ లో ప్రతిదీ మనం గమనించుకుంటా ఉంటేనమ్మా, నాన్నగారి మాటలు అన్వయించుకుంటా జీవిస్తేనమ్మా దానిలో అసలు ఆ సబ్జెక్ట్ విలువ. అంటే సబ్జెక్ట్ అంటే ఏంటమ్మా, నేను పోగొట్టుకోవడమే నాన్నగారు చెప్పింది. ఆ నేను ఎలా పలచబడేటట్టు చేసుకోవాలో ప్రతి క్షణం ప్రతి నిమిషం మనని మనం తరచు చూసినట్టు చేస్తున్నారమ్మా నాన్నగారు. ఒక మాట మాట్లాడుతుంటే ఈ మాట అవసరమా అనిపిస్తుంది, ఒక పని చేస్తుంటే ఈ పనులకు వెళ్ళాలా అని ఒక్కొక్క. మొన్న నేను ఆ యాత్రకి వెళ్తే కూడా అది నాన్నగారు 15 సంవత్సరాల క్రితం నా బుర్రలో వేసిన బీజం పూర్తి చేద్దామని వెళ్ళానమ్మా
కాశీయాత్ర.
కానీ అక్కడికి వెళ్ళినా కూడా నాన్నగారు కేదారేశ్వర గుడికి తీసుకెళ్లారమ్మా. నాన్నగారితో ఒక్కసారి వచ్చానమ్మా, మళ్ళీ 17 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వెళ్ళానమ్మా నేను. ఏ ఫస్ట్ టైం నాన్నగారు క్షత్రియ అన్నదాన సత్రం ఓపెనింగ్ కి వచ్చారమ్మా నాన్నగారు. ఆ టైంలో నేను వచ్చానమ్మా.
ఓకే,
కేదారేశ్వరుడు గుడిలో కూర్చొని చెప్పారమ్మా నాన్నగారు, మనం అందరం జ్ఞానాన్ని నాలిక చివర నుంచి అడుగుతున్నామమ్మా, హృదయపూర్వకంగా ఎవ్వరం అడగటం లేదమ్మా. అసలు ఆయన దగ్గర ఈశ్వరుడి దగ్గర ఉన్నదే జ్ఞానమమ్మా. మనం ఆయనకి అంత అంత బోళా శంకరుడైనా ఆయనకి తెలియదా అమ్మా మనం ఎలా అడుగుతున్నామో. మనందరం నాలుక చివరి నుంచి అడుగుతున్నామన్నారమ్మా. నాకు మొన్న వెళ్ళినప్పుడు ఆ మాట గుర్తుకొచ్చి, తండ్రి ఆ రోజు నువ్వు అలా నాలుక చివరి నుంచి అడుగుతున్నారు, మీరు హృదయంలోంచి అడగండి అని మాకు అలవాటు చేశాం. ఇవాళ గుడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఏం అడుగుతున్నాము, తండ్రి మాకు మంచి బుద్ధి నువ్వు, శుద్ధ భక్తి నువ్వు అని అడిగేటట్టు నువ్వే చేస్తున్నావు. ఇప్పుడు కోరికల లిస్ట్ లేదుగా, కోరికల లిస్ట్ లేవు, ఏ విషయాలు అడిగే పని లేదు. కానీ ఆయన ఏమడగమన్నారు నాన్నగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా భగవంతుని మంచి బుద్ధి మిమ్మల్ని ప్రార్థించండి, శుద్ధ భక్తిని మిమ్మల్ని ప్రార్థించండి అని నాన్నగారు అని చెప్తూ ఆ జ్ఞానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడమ్మా వాడు అక్కడ. మీరు నాలుగు చివరి నుంచి అడుగుతున్నారు, హృదయపూర్వకంగా అడగండి. హృదయపూర్వకంగా అడగటం అంటే ఏంటమ్మా, మనం ఆచరణలో ఉండాలమ్మా ప్రతిదీ. ఇప్పుడు నోటుతో సబ్జెక్ట్ చెప్పేసుకున్నంత ఈజీ కాదమ్మా అనుభవం అనుభవించటం అనేది. నోటుతో సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాము, చెవులతో వింటున్నామమ్మా, మనం అదే పని ఆచరణలో చేస్తే ఆ లోపల చేస్తా ఉంటే లోపల శుద్ధయ్యి అది బలపడిపోతామ్మా. ఏది ఆ హృదయ అంతరంగంలో భగవంతుణ్ణి ఆ శుద్ధ భక్తే కావాలనే కాంక్ష బలంగా నాటుకోండి, బలంగా నాటుకోండి. అప్పటి వరకు ఏంటి మనం ఇప్పుడు దాకా ఏం అడుగుకుంటున్నాము, ఈ భగవంతుని ఏయో భౌతికమైన కోరికలు కోరుతున్నాము. భగవంతుడు అంటే అసలు ఇచ్చేవాడు అంతే, అదే తెలుసు మనకి. భగవంతుడు అంటే నిజంగా ఇచ్చేవాడు అంతే ఆయన. భగవంతుడికి ఏం అవసరం లేదు, అన్ని మనకి ఇచ్చేస్తాడు. ఈశ్వరుడికి ఏం అవసరం అమ్మా, శివుడికి ఏం అవసరం, ఆయన శ్మశానంలో తిరుగుతాడమ్మా, విభూది రాసుకుంటాడమ్మా, ఆడి స్నోలు పౌడర్లు అవసరం లేదమ్మా అనేవారు నాన్నగారు. మీకన్నీ మీకే ఇచ్చేస్తాడమ్మా, మీరే అడిగితే. మరి అలా ఇచ్చే ఆయన్ని మనం ఏమడుగుతున్నాము, చీపిరి కట్టలు అడుగుతున్నాము, ఏమడుగుతున్నాము మనం. మనకు ఏంటి మనల్ని మనం ఎప్పటికప్పుడమ్మా లోపల నాన్నగారు స్ట్రెంగ్త్ చేస్తున్నారమ్మా. మీరు అడగవలసింది ఇది, మీరు అడగవలసింది భౌతికమైన ఏమి అడగవసలా. ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపీ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అది ఎప్పుడు రావాలి వచ్చేస్తుంది, నువ్వు వద్దన్నా వచ్చి తీరుతుంది, వద్దన్నా వస్తుంది, రావద్దన్నా మానేది. అంటే నువ్వు వాటి గురించి అడక్కు, అడిగితే నీ హృదయం శుద్ధి చేసుకుంటాం కోసం అంతకన్న శుద్ధి నిధి శుద్ధ భక్తి అడుగు, మంచి బుద్ధిని అడుగు. ఈ రెండు ఉంటే భగవంతుడి సాన్నిధ్యం చేరుకుంటానికి నీకు అయ్యే మార్గాలని చెప్పారు నాన్నగారు. నిరంతరం ఏంటమ్మా ప్రతిదీ వింటున్నామంటే వింటున్నాం, రోజు నిరంతరం 10 మాటలు విన్నాం అనుకోమ్మా, నాన్నగారిది ప్రవచనం వింటున్నాం. వింటున్నప్పుడు ఒక సడన్ గా ఒక మంచి మాట మనకు అందింది అనుకోమ్మా, అక్కడతో మనం అది ఆపేసి అది ఆచరణలో పెట్టుకుంటా ప్రాక్టీస్ చేయాలమ్మా మనం. కంటిన్యూగా వింటా వింటా వెళ్ళిపోతే, చెప్పుకుంటా చెప్పుకుంటా వెళ్ళిపోతే ఆచరణ ఎక్కడమ్మా మరి, ఎప్పుడు ఆచరణ, ఎప్పుడు ఆచరణ. మనం చెప్పుకుంటాము వింటమే కాకుండా దాన్ని మనకి నచ్చిన మాటను తీసుకుని ఆచరణలో పెట్టాలమ్మా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు. నాన్నగారు మంచి ఇన్ని చెప్పారు కదా, ఇన్ని రకాలు కదా ఇవి సంపద చెప్తే, ఇన్ని రకాల లక్షణాల్లో మనం ఎన్నో కొన్ని సంపాదించుకోవాలి కదా. ఈ జన్మ వచ్చినందుకు సత్య జ్ఞానం లేకుండా వెళ్ళిపోకూడదు, జ్ఞానం సంపాదించకుండా పోని ఆ ప్రయత్నమైన మరణిద్దాం, ఆ జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నమైన మరణిద్దాం. వస్తున్న తర్వాత విషయం ఇది, అట్లీస్ట్ నీ ఎఫర్ట్ పెట్టు, ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. ఆ ఎఫర్ట్ ఏంటమ్మా, ఆ లోపల ఆ శరణాగతి అవ్వటానికి ప్రయత్నం అమ్మా. ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన చెప్పిన మాటని అన్వయించుకుంటూ లైఫ్ లో ప్రతి పనిలో మనం చేసే చెప్పే మాటలో ప్రతి చేసే పనిలో ఆ మా ఆయన చెప్పిన విషయాన్ని అన్వయించుకుంటూ జీవించేయాలమ్మా. అప్పుడు ఏమవుతుంది, ఆటో పెట్టంగా లోపల లోపల శుద్ధైపోతా ఉంటాం మనం. అదేనమ్మా మా సాధన, ఇంకంతకన్నా సాధన ఏంటమ్మా మనం చేసే సాధన. మనకి ఏం చేస్తామ్మా, నాకు అనిపిస్తూ ఉంటుంది నాకు ఏం చేతవుతుంది. ఇప్పుడు అమ్మా ఇప్పటికప్పుడు నిరంతరం నాన్నగారిని స్మరించుకోవటం తప్పించి ఆయన మాటల్ని మననం చేసుకుంటూ వాటిలో అర్థాన్ని చూసుకుంటూ ఇంకా ఇంకా మనం బాగు చేసుకోవాలనిపిస్తుంది అమ్మా ఇప్పటికప్పుడు. ఎప్పటికప్పుడు మన డిసడ్వాంటేజెస్ కనపడుతున్నాయి లోపల, మనకి మన డిజబిలిటీస్ కనపడుతున్నాయి. మన ఎబిలిటీస్తే కాదు, డిజబిలిటీస్ ఉన్నాయి ఎన్నో, అవి కనపడుతున్నాయి. మన ముందు మన లోపం గుర్తించాలి కదమ్మా. మనలో ఉన్న లోపం గుర్తిస్తే బాగు చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. ఆ లోపాలని ఎలా గుర్తించగలుగుతున్నాం అంటే కేవలం నాన్నగారి ప్రవచనం వినటం ద్వారా, శ్రవణం చేయటం ద్వారా, మననం చేయటం ద్వారా గ్రహించగలుగుతున్నాం అమ్మా.
అవునండి, అవును అవును.
మన లోపాలు మనం తెలుస్తున్నాయి, ఎప్పటికప్పుడు మనం దాన్ని మనం చేసుకుంటూ మనం ఇట్లా మనం చేసుకోవటం వల్ల, షేరింగ్ చేసుకోవటం వల్ల, సబ్జెక్ట్ సత్సంగం చెప్పుకోవటం వల్ల ఎప్పటికప్పుడు మనని మనం తరి చూసుకుంటున్నాం కదమ్మా.
అవును అవును అండి, అవును.
దీనివల్ల ఏంటి, మనం బాగుపడాలి. జీవుడు నాన్నగారు ఇంతకాలం 67 సంవత్సరాలు బోధించింది ఏంటమ్మా, మనందరం బాగుపడాలనే కదా. ప్రతి క్షణం ప్రతి నిమిషం మన అభివృద్ధి కోసమే కదమ్మా ఆయన చూశారు. జీవుడు బాగుపడాలి,
బాగుపడాలి, దుఃఖరహిత స్థితికి వెళ్ళిపోవాలి.
వెళ్ళిపోవాలి
అంటే దుఃఖం ఆయనకి అంటే ఆయన కంపాషన్ అంటే అంటే మానవ జాతి దుఃఖరహిత స్థితికి వెళ్ళాలి.
బుద్ధుడు చేశాడమ్మా, బుద్ధుడు చేసింది మళ్ళీ నాన్నగారిలో చూసామమ్మా. నా కంపాషన్ బుద్ధుడు కూడా కేవలం దుఃఖరహిత స్థితికి తీసుకెళ్ళటాకే కదా మానవుణ్ణి. ఆయన అన్ని అంత సాధన చేసి తపస్సు చేసి కనుక్కున్నాడు ఏంటి కారణమని. ఈ సర్వ దుఃఖాలకి కారణం ఏంటి, ఈ మానవుని దుఃఖరహిత స్థితికి ఎలా తీసుకెళ్ళాలి అని బుద్ధుడు సాధన చేసి 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 దొరికాడు దొంగ అన్నాడు. ఏంటంటే మనసు, ఈ కోరికలు మనసుతో వచ్చే కోరికే, నీ కోరికే మన దుఃఖానికి కారణం అని తేల్చేశాడు ఆయన.
అవును అవును అవును,
కోరికలే దుఃఖ కారణం అన్నాడు ఆయన.
అంచేత అంటే మనకి ఇప్పుడు గులాబ్ జామున్ చేసేశారు, మనం చేసుకోవక్కర్లేదు.
అదే కదమ్మా మరి,
అంటే కేవలం ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ కాకపోతే అసలు మైండ్ బయటకి ఎందుకు వెళ్తుంది అంటే మనం
ఎందుకు. అవునమ్మా, ఇదేమ్మా నాకు కూడా నిత్యం ఉషా ఈ స్ట్రగుల్ ఎందుకు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఏంటి ఇంకా బయటకి వెళ్తున్నావు ఎందుకు, ఏంటి ఇంకా ఇంకా ఏంటి, లోపలికి వెళ్ళిపో ఉంటే ఇంకా నువ్వు కాసేపు బయటకు వెళ్ళి బయటకు వచ్చేస్తానే ఉంటున్నా, బయటే బయట మళ్ళీ లోపలికి వెళ్తా మళ్ళీ బయటకు వస్తా, ఏంటి
గోళం,
ఎంతకాలం ఎంతకాలం ఇలా టైం అయిపోతుంది, ఇంకెంతకాలం జీవిస్తామో తెలియదు, ఇవాళ ఉన్నాడు రేపు ఉంటాడో తెలియట్లేదు. కానీ మళ్ళీ నాన్నగారికి అప్పు చెప్పుకుంటాను ఉషా, ఏమంటాను తండ్రి నా వల్ల కాటలేదు కదా, ఇది ఇది దీన్ని నేను ప్రయత్నం చేస్తున్నాను కదా, కానీ నాకు మీరే సాయం చేయాలి కదా, మీరు కాకపోతే ఇంకా ఎవరు చెప్తారండి మాకు. రమ్మని అనలేదే వచ్చి నా వంతివ్వ వెరకు నీ తల విధి అరుణాచల అంటాడమ్మా ఆయన. నేనేమండి అమ్మని, నేను నువ్వు నన్ను తీసుకున్నావు నిజంగానమ్మా. నాన్నగారు అలా విధి అమ్మా, నీ విధి అన్నట్టు నాన్నగారు మన అందరిని తీసుకుని ఆయన అంతకా ఆయన అమ్మ మనకేం చేతవమ్మా వెళ్తా, మాకు గురువుని ఎత్తుకోవడం తెలుసా, అసలు గురువు అంటే ఏముంటాడని తెలియదు, గురువు ఎలా ఉంటాడో తెలియదు. అలాంటి మన అమ్మని అనలేదే, ఆయన రమ్మని పోయి మన ఆయన తీసుకెళ్ళిపోయాడమ్మా, మనం రమ్మనలేదు కానీ ఆయన మన ఆయన చేతుల్లో
తీసుకెళ్తారు. అంటే మీరు అన్నట్టు మీ మాటకు అడ్డొస్తున్నాను,
చెప్పమ్మా.
ఆయన అన్నట్టు మన ఇప్పుడు ఇప్పుడు స్కిన్ మానవులకి ఉండేది స్కిన్ డీప్ లవ్, అది మీరు కొంచెం సూది గుచ్చితే మీకు రక్తం వస్తుంది, అంతే అంత డీపే మీ జీవుడు ప్రేమించగలిగింది అంతవరకే. ఒక్క భగవంతుడి పేరునే విశ్వవ్యాప్తం నీ నీ నుంచి ఏమి ఆశించకుండా నిన్ను ప్రేమిస్తూ నిన్ను బాగు చేసి ఆయన ఉన్న స్థితికి తీసుకెళ్లేది ఒక్క దివ్య ప్రేమ మాత్రమే
అంతే.
అటువంటి ప్రేమను ఆయన కురిపించి మనకి ఆయనకి బంధుత్వం ఏర్పరిచి నీ పెద్ద చుట్టం నీ గురువే, నీ చుట్టరికాలన్నీ నీ శ్మశానంతో ఎండ్
అయిపోతాయి,
కానీ నీ మరణానంతరం కూడా నిన్ను ఆలింగనం చేసుకుని రెడీగా నీ గురువు పట్టుకుని ఉంటాడు. మళ్ళీ నీకు ఎక్కడ కరెక్ట్, ఏ సిచ్యువేషన్ లో పెడితే, ఏ శరీరంలో పెడితే, ఏ పరిసరాల్లో పెడితే బాగుపడతావో పెట్టి నిన్ను చివరికి తీసుకెళ్లే వరకు విడిచిపెట్టడు, జ్ఞానం వచ్చే వరకు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని బోధించి అంత బంధుత్వం ఏర్పరిచిన గురువుతో మనం అనుబంధం పెట్టుకున్నప్పుడు మనకి వీరన్నట్టు ఏదొచ్చినా ఆయనకి చెప్పుకుంటూ మనం నిస్సహాయంతో ఉంటే ఆయనకు చెప్పుకుని, నాన్నగారు నా వల్ల ఇది కావట్లేదు, దయచేసి నాకు ఇది చేసి పెట్టండి, నా మనసును బాగు చేసి పెట్టండి, నా మనసును అంతర్ముఖం చేయండి, ఈ ద్విపద పాడుకుంటూ ఊరూరు తిరుగుతూ ఉల్లము నేను గని అనగని ద్యుతి సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమే రావేలా అరుణాచల అని నిజంగా హోల్ హార్టెడ్ గా మనం ప్రేయర్ చేస్తూ ఉన్నా కూడా అంటే మనకి ఆయనకి అనుబంధం, మనకి ఆయనకి ఉన్న ఆ కనెక్షన్ డీపర్ అండ్ డీపర్ అయ్యే కొలది అప్పటికే ప్రపంచానికి సునాయాసంగా దూరం అయిపోతాం.
అదే అదేనమ్మా, అంతే
ఎన్ని మార్గాలంటే ఆయన్ని చేరుకోవడానికి.
అవునమ్మా, నాన్నగారు ఒకసారి చెప్తూ ఇట్లాగేనమ్మా, కృష్ణ పరమాత్మ ప్రాణ ప్రయాణ సమయంలో నన్ను స్మరించిన నేను నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాను అని చెప్పాడు. అది అంటే ఆ మాట చెప్తూ నాన్నగారు అంటారు, ఆ జీవితం పొడుగునా నువ్వు భగవంతుని స్మరించే అలవాటు ఉంటే నువ్వు ఆ క్షణాన్ని స్మరించే గుర్తుకొస్తాడు అమ్మా భగవంతుడు. కానీ నిరంతరం నువ్వు నీ గొడవల్లో నివాసంలో కొట్టుకుంటూ ఇతరత్రాల మీద తాపత్రయపడుతూ చివరి క్షణంలో నీకు భగవంతుడు ఎలా గుర్తుకొస్తాడు? కానీ నిరంతరం నువ్వు భగవంతుడిని చింతించటం కానీ గురువుని చెప్పిన మాటలు వింటూ ఆయన శ్రవణం చేస్తూ మననం చేస్తూ ఉంటే గురువు ఇక్కడ ఒక అద్భుతం చేసేస్తాడంటమ్మా మనకి ఆ ప్రాణ ప్రయాణ సమయంలోనంట. అసలు మనకి ఆ జీవితం పొడుగునా ఏదో గొడవల్లో ఉంటాం కదమ్మా, ఎన్ని వచ్చి సహస్రాల్లో కూర్చుంటాయంటమ్మా, నువ్వు నా పని ఏం చేస్తావంటాయంటాయి, నా సంగతి ఏంటని అడుగుతాయంటాయి. అప్పుడు గురువు అంటే ఇంత పేరు అవుతాడంటమ్మా, గురువుని విశ్వసించిన వాడికమ్మా. గురువు అంటే భక్తి గౌరవం ప్రేమ, ఆయన అంటే ఆయన అనుగ్రహంతో తడిచిన వాడంటమ్మా. అప్పుడు ఆ గురువు ఏం చేస్తాడంటమ్మా, ప్రాణ ప్రయాణ సమయంలో సద్భావాలతో కూడిన స్థితిని మన సహస్రంలో కలగజేసేస్తాడంటమ్మా, గురువు ఎంటర్ అయిపోతాడంటమ్మా. అప్పుడు మనకెంట ఉత్తమ గతైన ప్రాప్తిస్తుందంట, లేకపోతే విదేహ ముక్తులమైనా అవుతామంటమ్మా, ఉత్తమ జన్మైనా లభిస్తుందంట, లేదా విదేహ ముక్తులైనా అవుతామంట. అసలు ఎవరు చేస్తారమ్మా ఈ ప్రక్రియ? భగవాను వాళ్ళ అమ్మగారికి చేశారు, ఏమ్మా హృదయం మీద చేయి ఉంచి తల శిరస్ మీద తల చేయి ఉంచి వృత్తులన్నీ అణిగిపోయేటట్టు చేసి జన్మలు ఇంకా కొన్ని జన్మల్లో అనుభవించవలసిన సూక్ష్మ శరీరంతో అనుభవింప చేసేసి ఆమెని మోక్ష స్థితికి పడే తీసుకెళ్లిపోయి దీన్ని తీసుకెళ్లి పొంతలో పడేయమన్నారు ఆయన ఆ శరీరాన్ని. ఇంకేంటంటే ఇంక అయిపోయింది, ఇంకేం లేదు, ఇంక దీనికి ఇంకా అమ్మ మోక్షంకి వెళ్ళిపోయింది, పదండి భోంచేద్దాం అన్నారు భగవాన్. అమ్మకి అమ్మ నిర్మాణం అమ్మ మోక్షానికి వెళ్ళిపోయారు, మనం మనకు అంటు లేదు, మనం భోంచేద్దాం పదండి అన్నారు భగవాన్. అంటే ఆ స్థితి కలగ చేసే శక్తి ఒక జ్ఞానికి ఉంది అని నిరూపించారు కదమ్మా.
అవునండి, అవును,
ఆ స్థితి ఉంది అంటే గురువుకి సద్వాసన పూర్ణ స్థితిని మన సహస్రాలలో తీసుకొచ్చి అక్కడ మనకు కూర్చోబెడతాడంటమ్మా.
అవునండి,
అంటే ఇదంతా ఎప్పుడు జరుగుద్దమ్మా, నిరంతరం 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 గురువుని ప్రేమిస్తూ గురువుని స్మరణ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆయన చెప్పిన మాటల్ని మనం ఆచరణలో పెట్టుకుంటూ జీవిస్తూ ఉంటే ఒకవేళ మన ఎఫర్ట్ సరిపోకపోయినా, మన ఎఫర్ట్ సరిపోదు మన జీవుడు, మన ఎఫర్ట్ సరిపోకపోయినా ఆయన ఇంటర్ఫీర్ అయ్యి ఆ క్షణాన ఆ చివరి క్షణాన మనకి ఆయన ఆ సద్వాసన కలగచేసి ఉత్తమ గతిని ప్రాప్తించేటట్టు చేస్తారంటమ్మా గురువు. ఇంతకన్నా సృష్టిలో చేయగలిగిన ఏమన్నా ఉందమ్మా?
అవునండి,
ఇంతకన్నా సృష్టిలో చేయగలిగిన మేలు ఏమన్నా ఉందా జీవుడికి ఈ స్థితిని తప్పించి? హైలైట్ కదమ్మా. మరి అది చెప్తూ నాన్నగారు ఒకసారి చెప్పారు, ఒకళ్ళ ఇంట్లోనంట పాప ముసలి ఆయన చనిపోతాడంటమ్మా, ఆయనకంట జీవితం పొడుగునా వడ్డీల వ్యాపారాలు ఈ లెక్కల వ్యాపారాలు చూసుకోవడమే అలవాటు అంటమ్మా. పిల్లలకి కొంచెం కాస్త కొంత భక్తి ఉందంటమ్మా. నాన్నగారు చెప్పిన ఎవరు ఒకసారి ఆయనకి ఒక నార పీచు మనకు నార చూపిస్తే నారాయణ నారాయణ అని అట్లీస్ట్ నారాన్న అంటాడేమన్నా చూపిస్తాడు పీచు పీచు అన్నాడు. అలాంటి స్థితికి వెళ్ళకుండా ఉంటే చాలు మనం.
అదే కదా అంటీ, ఇప్పుడు కనీసం ఇప్పుడు నాన్నగారు చెప్పిన ఉదాహరణలో ఆయనకి అనారోగ్యం వచ్చి మంచం ఎక్కువ ఉన్నాడు.
అవును,
ఇప్పుడు ఇప్పుడు మన రోజులు కోవిడ్ తర్వాత మన రోజులు ఎలా ఉన్నాయంటే అది ఏ క్షణాన్ని ఏమని
వెళ్ళిపోతుందో
లేదు, మన వయసుతో సంబంధం లేదు,
లేదు అసలు లేదు అసలు.
మధ్య అంటే నిండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ తో చనిపోయారని వినిపిస్తున్నాయి మనకు వార్తలు.
అవునమ్మా అవును, చాలా చిన్న వయసు 40-50 ఏళ్ళు వాళ్ళు,
40-50. సో అంటే ఇప్పుడు ఈ క్షణం మనం వెళ్ళిపోవలసిన ప్రారంభం మనకు ఉంటే మనం ఏ ఏ తలంతో ఉన్నామనేది కామన్ సెన్స్ తో చూసుకున్నా అంటే ఏ రోజుకా రోజు మన మనసు ఎక్కడెక్కడ ఊరేగొచ్చిందో చూస్తే మనం అసలు తెల్లారు నెగిస్తే రాత్రి పడుకునే వరకు దేవుడు మీద ఎంత మన మనసు ఉంది, వ్యవహారం
మీద,
లోకం మీద ఎంత ఉంది.
అవును,
అంటే
అదే నాన్నగారు అప్పుడు అదే ఎప్పటికప్పుడు మనని ఎందుకంటే మన కండిషన్ లో పెడతాం కోసం మనకి ఇవన్నీ చెప్పుకొచ్చారమ్మ నాన్నగారు.
అవునండి,
ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పారమ్మా అప్పుడు వాటి గురించి అంటే జీవితం పొడుగునా నువ్వు ఏదైతే నువ్వు ధ్యానిస్తున్నావో ఏదైతే జపిస్తున్నావో ఆయనే వస్తాయి నీకు మరణ సమయంలో నీకు. అంతేగాని నాన్నగారు అంటారే వంకాయ కూర తిని బెండకాయ తిని పిల్ల వస్తుంది, వంకాయ తినిపై వస్తుంది అంటారు. అలాగే మనం ఏదైతే జీవితం పొడుగునా మనం పాకులాడామో మన ప్రాణ ప్రయాణంలో అవి వచ్చి కూర్చుంటాయి మనకి. అందుకని ఏం చేయాలి, నిరంతరం అబ్బా నాన్నగారి మాటలు వింటమే కాకుండా అది వాటిని ఒకరికొకరు మనం ఇలాగా సత్సంగాల్లో మన్నం చేసుకుంటూ షేరింగ్ చేసుకుంటూ ఉండటం వల్ల ఏంటంటేనమ్మా ఎప్పటికప్పుడు లోపల ఆ బలం వచ్చేస్తుంది అమ్మ. నాన్నగారు ఒకసారి చెప్పారు, మీరు ఆ ప్రవచనం చెప్పే ముందు ఇప్పుడు మీరు తిన్న భోజనాలన్నీ మీ ఒంటికి బలం, ఇప్పుడు నేను చెప్పే మాటలు నీ మనసుకు బలం అన్నారు. అంటే అంటే నాన్నగారు ఎప్పటికప్పుడు మనకి ఇన్నర్ స్ట్రెంత్ పెంచడం కోసం చేసేవారమ్మా. జ్ఞాన యజ్ఞాలు ఎన్ని చేశారమ్మా, ఎన్ని జ్ఞాన యజ్ఞాలమ్మా, ఎన్ని జ్ఞాన యజ్ఞాలమ్మా. మరి ఇన్ని జ్ఞాన యజ్ఞాలు చేసిన గురువు గారికి మనం గురుదక్షిణ ఏమీ లేదమ్మా, మనం ఏమి ఇవ్వగలిచి ఇచ్చి తీర్చుకోగలమమ్మా, ఏమీ చేయలేము. కాకపోతే నిరంతరం ఆయన చెప్పిన మాటల్ని శ్రవణం మన్నం చేస్తూ అది ఆశగా పెట్టుకుని ఆచరిస్తే కూడా తరించిపోతామమ్మ మనం. ఎప్పుడు వస్తుంది లేదు ప్రాణం అమ్మ, ప్రాణం మనంట గురువు మీద ప్రేమ ఉంటేనంటమ్మా మృత్యువు వచ్చి తీసుకెళ్తుంటే నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, నా గురువు కవిల్లో ఉన్నాననిపిస్తుంది అంటమ్మా. గురువు మీద ప్రేమ ఉన్నవాడికి, గురువు మీద భక్తి ఉన్నవాడికి మరణం వచ్చి మీద పడినా చెల్లించడంటమ్మా. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నా గురువు కవిలో ఉన్నాను అనుకుంటాడంటమ్మా.
అంతే అంటే అసలు అంటే మనం టోటల్ గా వన్నెస్ పొందకపోయినా కూడా అభయ స్థితిని అనుభవించేస్తున్నారు కదంటే.
అవునమ్మా అవును కదా.
ఎందుకు అంటే అలౌకికమైన ప్రేమ చూపించి, అంటే ఆ ప్రేమ ఏ స్థాయికి చూపించారంటే మరణంతో మనకి సంబంధం లేదు, భయం వస్తే వచ్చింది, నాన్నగారు ఉంటారు కదా మనకి,
మన జీవితం
ఏంటి, మన నాన్నగారు మనకు ఉన్నారు, మనకి మనం ఎండ్ అంటే ఈ జీవుడికి ముగింపు చాప్టర్ వరకు ఆయన ఉండి దాన్ని ఎండ్ చేసేది ఆయన అంతటా ఉన్నది. అంటే భయపడకండి అంటే అంటే చూడండి అంటే ఆ భయ స్థితిని కూడా ఆయన దాని బ్యూటీ అంటే నీ డ్యూటీ చూపు అరుణాచల అని, నీ గ్లోరీ చూపించు, నీ గ్లోరీ చూపించు అన్న దానికి ఆయన సబ్జెక్ట్ లో ఎంత గ్లోరీ చూపించారంటే ట్రూత్ ది.
ఇప్పుడు
ఆ చైతన్ ఆయన అంటే ది కామ్, ఏ ది కామ్, ది పవర్, ది పీస్, ది లైట్, ది బ్లిస్, ది సీస్ ఆఫ్ ఆనంద, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ సీస్ ఆఫ్ ఆనంద, ఏ అది నీ హృదయంలో ఉంది అని. ఆ హృదయం ఎంత విశాలంగా ఎంత ప్రేమగా అంటే సముద్రానికైనా కూడా ఒక అంటే
ఆవలిగొడ్డుంది,
ఆవలిగొడ్డుంది, దీనికి ఆవలిగొడ్డు లేదు అని, అది నీ గురువు, అది నీ అంతర్యామి అని ఇలా 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 కృష్ణుడు చెప్పి 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 అలా నోరు కళ్ళు వదిలేసి చూస్తూ ఉంటే ఏంట్రా చూస్తున్నావు అది నువ్వే అన్నాడంట.
అది నువ్వే
అదే నువ్వు, ఐఎమ్ సో అండ్ సో అండ్ సో అండ్ సో కాదు, ఐఎమ్ అదే నువ్వు అని అని ఆ నువ్వు అనే అనుభవం నీకు లేకపోయినా అది రూపం ధరించి నీకు సద్గురువులా వచ్చినప్పుడు నీ పెద్ద కుటుంబం ఆయన అయినప్పుడు నీ తల్లి తండ్రి అన్ని రోల్స్ ఆయన ఆయన నీకు అన్ని రిలేషన్షిప్స్ ఆయన అయిపోయి నిన్ను జీవించేలా చేసినప్పుడు అంటే ఈజంట్ జర్నీ అ జాయ్.
అవునమ్మా జాయ్ జర్నీ జాయ్ అమ్మా. నాన్నగారు అదే మరణ భయం లేకుండా చేసేసారు ఉష. ఇప్పుడు మరణం అనిపిస్తుంది ఏంటి మరణం వస్తే ఏమవుతుంది ఏమవుతుంది మరణం వస్తే జన్మ ఇక్కడతో దీనికి ఆ ఈశ్వరుడు ముగింపు పెట్టాడు అనుకో ఆ గురువు చూసుకుంటాడు నెక్స్ట్ ఏంటి అనేది. ఒకవేళ ఇంకా కొంతకాలం జీవించున్నాం అనుకో నాన్నగారి మాటల్ని ఆచరించుకుంటూ జీవించేద్దాం. ఏంటి ఉంటా పోయినా
అంటే ఇంకోటి కూడా అంటారు కదా అంటే ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన ఎలా అంటే నీకు ఒకవేళ బాడీకి మరణం తీసుకొస్తున్నారు అంటే బహుశా నీ జీవుడు ఇంతకు మించి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇక్కడ సాధ్యం కాదు
ఇంకో చాట ప్రవేశపెడతాడు అక్కడ
అందుకు నీకు ఇంకా ఇక్కడ నుంచి నీ గ్రోత్ ఇంకా కుదరదు నువ్వు ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నావు అన్నప్పుడు నీకు ఫుల్ స్టాప్ పెట్టి నీకు అనుకూలమైన వాతావరణము ట్రాన్స్ఫర్ ఇస్తాడు
అది ఆయన
ఆఫ్ కోర్స్ ఆయన అంటారు కదా తల్లి పాలిచ్చేటప్పుడు ఇప్పుడు ఒక సైడ్ ఇచ్చినప్పుడు అది ఎంటి అయ్యాక ఇటువైపు తిప్పుతుంది
పడిపోతాడు
ఫుడ్ ఇవ్వమేమో అని.
అవును అవును
అది జస్ట్ మారుస్తున్నారు ఎందుకు అంటే అటువైపు ఇంక లేదు కాబట్టి. సో మన మన జన్మ కూడా ముగింపు అయినా కూడా ఇన్స్టెంట్ గా మళ్ళీ నీకు నీకు
ఆయనే చూసుకుంటారు
నెక్స్ట్ స్టెప్ నువ్వు అహెడ్ వెళ్ళడానికి అలా ఎప్పటి వరకు ఆయన నువ్వు ఒకటయ్యే వరకు.
అవునమ్మా
సో భయపడడానికి వర్రి అవ్వడానికి ఆందోళన పడడానికి వికారాలతో ఉండడానికి అసలు మనకి ఇంకా ఫుడ్ అది తప్ప ఇది ఎందుకు మనం పెట్టడం అసలు.
కరెక్ట్ అమ్మా అదే అనిపిస్తుంది అమ్మా ఎగ్జాక్ట్లీ. మరి అమ్మ మా అబ్బాయి అమెరికాలో ఉండదు ఒక క్వశ్చన్ అడిగారు ఇట్లాగే నేను అప్పుడు అక్కడ ఈ టైంకి లేకపోవాలంటే అక్కడ తర్వాత అటెండ్ అవ్వాలమ్మా నేను 7 to 9 టైం అంటే అక్కడ మా బాబా వాళ్ళ ఇంట్లో 4-5 అయ్యేది అనమాట 4-5 ఇదో ఆ రాత్రి శనివారం మన జనరల్గా ఆదివారం కదమ్మా మనకి అలా నైట్ ముందు రోజు రాత్రి ఎక్కువ టైం మేలుకుని ఉంటారు పొద్దున లేస్తే అడిగాడు మా అబ్బాయి అడిగాడమ్మా నన్ను అమ్మా నువ్వు నాన్నగారు ఎన్నో సంవత్సరాలు సత్సంగాలు చెప్పారు నువ్వు విన్నావు ఇప్పుడు మీరు కూడా ఒక 25 సంవత్సరాల నుంచి నాన్నగారి దగ్గరికి వెళ్ళావు నువ్వు కూడా ఎన్నో కొన్ని సత్సంగాలు చెప్తున్నావు చెప్పుకుంటున్నావు ఒక్కరోజు సత్సంగంకి ఆగిపోతే ఏమవుతుందమ్మా నువ్వు ఎందుకు లేస్తావని అడిగాడమ్మా నన్ను. అంటే బాబు నేను రోజు కాఫీ తాగుతున్నా రోజు అన్నం తింటున్నాను ఇంతకాలం తిన్నాను కదా ఇంక తినిపోతే ఏమవుద్దు నేను అడిగితే ఆపేస్తే ఊరుకుంటారా మీరు అని అడిగాను. ఇంతకాలం నేను తినేశాను కదా అన్నం తిన్నాను ఇంతకాలం కాఫీ తాగాను ఇంకా తాగిపోతే ఏమైంది తినపోతే ఏమైంది అనుకుంటున్నామా. అంటే నీ దేహానికి ఆహారం ఎంత ముఖ్యమో నీ దేహం నిలబడటానికి ఆహారం ఎంత ఈ మనసుని శుద్ధి చేసుకుంటానికి సత్సంగం అంతే అవసరం.
అవును అవునండి అవును.
రోజు నువ్వు స్నానం చేస్తున్నావు తిండి పెడుతున్నావు ఈ దేహానికి దేహాన్ని పోషిస్తున్నావు కదా ఇక అలాగే లోపల మనసును కూడా శుద్ధి చేసుకోవాలి కదా దానికి స్నానం ఎలా చేయిస్తావు కేవలం సత్సంగం అనే తుంపర్ల ద్వారా.
అవును అవును
సత్సంగం వల్ల మనసు శుద్ధి అవుతుంది దానికి స్నానం అదే నేను రోజు స్నానం చేస్తాను 2 రోజులు మానేస్తే గబ్బు కొట్టేస్తాం కదమ్మా మరి మనం.
అవునండి
అవును సత్సంగం అంటే రోజు సత్సంగం విడిచిపెట్టామనుకో ఏ ఒక్కరోజు విడిచిపెట్టినారమ్మా మనలో కొన్ని మా మనసుకు మల్లాలు పడతా ఉంటాయమ్మా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవాలమ్మా మనం.
అవునండి
దేహాన్ని ఎలా క్లీన్ చేసుకుంటున్నామో మనసును కూడా క్లీన్ చేసుకోవాలమ్మా.
అది ఆంటీ నాన్నగారు అంటారు కదా నీ దేహానికి స్నానం చేయించకపోతే కంపొస్తేనే నువ్వు భరించలేక అంత స్నానం చేస్తున్నావు నువ్వు ఏ రోజుకి ఆ రోజు నీ శరీరాన్ని శుభ్రం చేస్తున్నావు దాన్ని అలంకరిస్తున్నావు అది అందంగా కనపడాలనుకుంటున్నావు మరి నీ మనసు లోపల కుళ్ళిపోతూ ఉంటే అది బాగు చేసుకుందాం అందంగా చేసుకుందామని చూడవా ఎందుకంటే మరణానంతరం రాదు నీ వెంట వచ్చేది అది వదిలేసి నీకు ఉపయోగం ఏంటి.
అవును
మరణానంతరం వచ్చేది మనసుకు విలువ ఇవ్వా, నీవు ఎన్ని తల వెంట తగ్గించే విలువ ఇవ్వా అని అన్నాడు యేసు.
అవును అవును అవునండి అవును.
అసలు మన అంటే ఏంటి, తల వెంట కంటే తల తల పడితే నల్లది చేసుకుంటున్నాం లేదా అందంగా కనపడుతుంది బ్యూటీ పార్లర్కి
వెళ్ళిపోతున్నాం.
మనసుకు ఎప్పటికప్పుడు అంటుతున్నాయి కదా మరకలు, వాటిని ఎలా క్లీన్ చేసుకుంటావు, ఎప్పుడు చూసుకుంటావు దాన్ని? అంటే నీ మరుజన్మ కారణం ఏంటి, నువ్వు చేసిన మంచి చెడు, ఆ మంచి చెడు నీ మనసుతో పాటు నీతో ప్రయాణం వచ్చేస్తుంది, వాటి వల్లనే కదా నీకు వచ్చే నెక్స్ట్ జన్మ అనేది దాని వల్ల నువ్వు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, నువ్వు ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకుంటూ ఆ చెడ్డని తొలగించుకుంటూ అంతకన్నా శుద్ధి చేసుకుంటూ సత్వగుణాన్ని పెంచుకుంటూ ఎంతో కొంత భగవంతుని అభయస్థితి ఇమ్మని రోజు ప్రార్థిస్తూ ఇలా ఉండకపోతే ఎప్పుడు చేరుకుంటాం మనం? నిత్యం ఉండాలి, నిత్యం ఉండాల్సిందే. నువ్వు ఏది మానేస్తున్నావు ఇది మానేయాలి. ఇంకంతే, మా అబ్బాయి వాయిస్ కట్టమ్మా మాట్లాడలే. ఇంకొకటే అన్నాడు, నా ఒకసారి మీరు వెళ్ళిపోయాడు ఇంకా నాకెందుకమ్మా కల్పించుకోవటం అని. మరి అంతే కదమ్మా, మరి ఇంకేంటి, ఏది తగ్గినా ఆ రోజు మనకి అన్నంలో ఏ ఆదరవులు లేకపోయినా ఊరుకోవే, మళ్ళీ ఎన్ని కావాలిగా వండుకుంటున్నామే.
అవును,
ఏ రోజున పోని మానేస్తున్నావా, ఎందుకులే ఈ భోజనాలు, ఎందుకులే ఈ తిండి, అసలు శరీరం ఏమో వదిలే తినపోతే అని చెప్పి వదిలేస్తున్నామా? ఎంతో కొంత పెడుతున్నాం కదా, దీన్ని నడపాలి కదమ్మా. నాన్నగారు ఏమన్నారు, ఈ దేహానికి కావాల్సినంత ఆహారం పెట్టండి అన్నారు. ఎంత కావాలో అంత పెట్టండి. నీకు దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ ఎంత రాసుకుంటావో ముందు నీ దేహం, దేహానికి కూడా ఆహారం అంత మందులానే పెట్టండి అన్నారమ్మా. ఎందుకంటే మితాహారం అన్నారు నాన్నగారు, యుక్తాహారం అన్నారు కృష్ణ పరమాత్మ. మనకి ఇవి ఆహార విషయాల్లోనూ విహార విషయాల్లోనూ మనం జాగ్రత్తగా ఉండాల్సిందేనమ్మా ఎప్పటికైనా. ఎందుకంటే ఈ రెండు మనిషిని మిగతా ఇంద్రియాలని ఒక పని చేస్తే ఈ జిహేంద్రియం రెండు పనులు చేస్తుంది కదమ్మా. దానికి రుచులు కావాలి, తింటుంది, ఇష్టం వచ్చినట్టు తినేస్తుంది, అందుకు దాన్ని కంట్రోల్ చేయమన్నారు. మళ్ళీ మాట్లాడుతుంది, మాటలు విసురుతుంది. ఆ మాటలు ఎలా ఉన్న నాన్నగారు ఏం చెప్పారు, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి, ఎక్కడా కోపం తెచ్చుకోవద్దు, అనవసరమైన వాదనలు పెంచుకోవద్దు, నాలికని కంట్రోల్లో ఉంచుకోండి. ఈ నా ఒక జిఫేంద్రియాన్ని యొక్క కంట్రోల్లో ఉంటేనంటమ్మా మనకి బోల్డ్ నవ్వుతాయంటమ్మా.
అవునండి, ఎందుకంటే మనం ఎక్కువ పాపం నాలుగుతోనే చేస్తాం అంటారు కదా, తిండి ఎక్కువ తినేసినా దాంతోనే, మాటలు ఎక్కువ మాట్లాడినా దాంతోనే, ఎవరినైనా ఇబ్బంది పెట్టినా దాంతోనే,
మాటలు
కొని తెచ్చుకోవడం కూడా మాటల ద్వారానే.
అంతే, ఎగ్జాక్ట్లీ అమ్మా, ఎగ్జాక్ట్లీ. ఎదుటివాడిని హింసిస్తున్నామంటే మాటల ద్వారా హింసిస్తే ఎంతో హింస జరుగుతూ ఉంటదమ్మా. నీకు నీకు నిన్ను ఎవరన్నా బాధ మాట అంటే బాధ వచ్చేస్తుంది కదమ్మా మనకి. అదే మాట మన ఎదుటివాడిని అనకుండా ఉండగలగటం అహింస, పెట్టకూడదు అహింస. అహింస నేర్చుకోమంటున్నారు నాన్నగారు. నువ్వు జాగ్రత్త, మళ్ళీ నువ్వు ఏదో చేయటం కాదు, మాంసం మానేశాను, చేపలు మానేశాను, ఇది కాదు అహింస అంటే. ఎదుటివాడిని మాట ద్వారా గానీ చేష్ట ద్వారా గానీ పవర్ నువ్వు హింసించకుండా ఉండాలన్నారు.
అదే అవునండి, అవునండి.
ఎప్పటికప్పుడు ఇదేనమ్మా మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు, విషయాలు అంతే కదా. మనందరం కూడా ఇప్పుడు మనం షేరింగ్ చేసుకుంటున్నాం, సత్సంగాలు చెప్పుకుంటున్నాం అంటే కేవలం ఎసెన్స్ అమ్మా, నాన్నగారి సబ్జెక్ట్ లో ఎసెన్స్ అంతా చెప్పుకోగలిగితే ఈ శక్తి మనకెక్కడుందమ్మా.
అవునండి, అవును.
ఏదో కొంత అలా మనం ఏంటో నువ్వు అన్నావు చూడమ్మా ఇందాక, సూర్యుడు దేశానికి అంతటిని వెలుగునిస్తాడు, ల్యాంప్ రూమ్ లో వెలిగిస్తుంది, అలాగే సత్సంగాలు ఏమైనా ఒక హృదయం వెలిగినా సరిపోద్ది కదమ్మా.
అవునండి, అవునండి. అంటే మన లైట్ అంటే అసలు సత్సంగం అంటే ఇప్పుడు క్యాండిల్ లైట్ అయినా కూడా ఆ లైట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే సత్సంగం అంటే.
అంతే,
అంటే లోపల ఇప్పుడు లోపల జ్ఞానాన్ని భగవంతుడు అంటించాడు, గురువు అంటించాడు,
అంటించారు,
అది ఆరిపోకుండా కాపాడుతూ ఈ జీవ లక్షణాలన్నీ కాలిపోయే వరకు, వాసనలన్నీ కాలిపోయే వరకు,
కాలిపోయే వరకు
మన స్వస్థితికి మనం చేరే వరకు ఆ దీపం ఆరిపోకుండా
కాపాడుకోవాలి. కాపాడుకోవాలి మనం, అది కాపాడుకుంటే మనం మన ప్రయత్నాన్ని సాగించటమే మనం ఈ సత్సంగానికి ముఖ్య ఉద్దేశం ఇదే కదమ్మా. ఇంకా నిజం చెప్పాలంటే వేరే ఏం లేదమ్మా, లోప ఎప్పటికప్పుడు లోపల ఉన్న దాన్ని నాన్నగారు ఇప్పుడు అరుణాచలేశ్వరుడు మనకి అందరికీ అజ్ఞానానికి నిప్పు పెట్టేశాడమ్మా నాన్నగారి రూపంలో వచ్చేసి మనకి.
అవును
ఏమా,
నిప్పు పెట్టేదాన్ని. అంటే ఒకళ్ళు పచ్చికట్లు ఉంటే మా బుట్టలు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే అమ్మ కాలటానికి, కొంతమంది ఇంకొంచెం ఎక్కువ ఎండిపోయి ఉన్నారు అనుకో, అంటే మగ్గి ఉన్నారు అనుకో, మళ్ళీ తొందరగా కాలిపోతారు. ఏదైనా కాలటం ఖాయమమ్మా, కాలటం
ఖాయమమ్మా,
ఇవాళతో రేపటికైనా కాలటం ఖాయం కదా అంటించేసారా. సో కాకపోతే ఏంటంటే దాన్ని అన్నట్టు ఎప్పటికప్పుడు నిరంతరం మనం ఆ వెలుగును ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందన్నమాట.
ప్రొటెక్ట్ చేసుకుని మనం ఇంకా భగవంతుడు ధ్యాస ఆ ఫుడ్ అది ఇప్పుడు ఆయన మనకి బోల్డ్ ఫుడ్ పెట్టేళ్ళారంటే స్పిరిచువల్ ఫుడ్.
అవునమ్మా,
ఎంత చిన్న తరగనంత పెట్టి
తరగదు గని అమ్మ, అది గని తవ్వుకున్న కొద్ది గని అమ్మ.
మనం అది ఆ ఫుడ్ ని మైండ్ కి ఎక్కించి దానికి పట్టించి దాన్ని అంటే బుద్ధిని వికాసం చేసుకుంటూ మనం సహృదయాన్ని పెంచుకుంటూ అహింస అంటే హింస ప్రవృత్తిని విడిచిపెట్టి నీ ఇష్టాయిష్టాలని పక్కన పెట్టి భగవంతుడి మాటని ఇష్టం చేసుకుని ఆయన సంకల్పం నీ సంకల్పం చేసుకుని నువ్వు జీవిస్తూ ఉంటే ఆ మాధుర్యం నీకు లోపలున్న మాధుర్యం ఇంకా 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 అంటే ఇంకా అటు తప్ప ఇటు రానివ్వకుండా నీ మనసుని తూకం అటు పెంచుకుంటూ వెళ్ళిపోతే అది కదా అంటే జీవితం.
అసలు అంతే కదమ్మా, అదేనమ్మా ఫైనల్, అది అది ఫైనల్.
వాట్ ఎల్స్, ఇది లైఫ్ కాకపోతే ఇంకేది లైఫ్? మిగతాదంతా నువ్వు నీ చావుతో సమానం. నాన్నగారు అంటారు కదండి, మీరు అంటే ట్రూత్ వైపు ప్రయాణం చెయ్యని మీ ప్రయాణం, మీరు బతికున్నా మీరు ఏం చేస్తున్నా మీరు శవాలతో సమానం.
శవాలతో సమానం, నడుస్తున్న శవాల అన్నారు నాన్నగారు,
నడుస్తున్న శవాలు.
అంతే అంతే,
అంటే శవం దేవాలయాన్ని చేసే అవకాశం నీకు భగవంతుడు ఇచ్చాడు.
అవును దేవాలయం, అవును మనం దేహమే దేవాలయం.
అంటే శవాన్ని దేవాలయం చేసే అవకాశం ఇచ్చిన ఈ జన్మని సద్వినియోగం చేసుకుందామా దుర్వినియోగం
చేసుకుందామా?
అంటే కామన్ మ్యాన్ కి ఆ స్టేట్మెంట్, గురువు వచ్చి నీ జీవితాన్ని గురువు ఆక్రమించి గురువుని ఆలింగనం చేసుకుని నిన్ను ప్రేమించి ఆయన నీ పెద్ద దిక్కు అయ్యాక కూడా నువ్వు అది చేస్తే
ఇంకా ఏముంది, ఇంకా వాళ్ళకి మనకి ఏముందమ్మా, వ్యత్యాసం ఏముంది, వ్యత్యాసం ఏముంది? అంటే మన గురువు చేసిన మనకు మనకి అసలు కంటికి కనపడట్లేదమ్మా. మన గురువు మనకి చేసినది మన కంటికి కనపడదమ్మా, మన చెవులకు వినపడదమ్మా. అది లోపల వర్క్, ఇన్నర్ వర్క్ అమ్మా అది. అంటే నాన్నగారు గురువు అంటమ్మా, సద్గురు తను చేసేదాన్ని ఇతరులకు తెలియనివ్వరు కదమ్మా. చెప్పుకుంటా ఇతరులే ఉన్నారన్నారు కదా ఆయన. ఇప్పుడు ఆయన నేను చేస్తున్నాను భావం ఆయన ఎప్పుడు చూడలేదమ్మా, మనకి ఏదో చేస్తాను నాన్నగారు ఎప్పుడన్నా అనుకున్నారా? మనం ఏదన్నా ఒకటి చేస్తే ఎదుటివాడికి ఆడికి అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని చెప్పుకుంటాము, నాకు అనిపిస్తూ ఉంటుంది అదే. అసలు ఆయన ఇంత 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 అంత ఇంత మంది అమ్మ, ఎన్ని వేల మందిని ఉషా, ఎన్ని అసలు ఎలాగమ్మా సాధ్యం అంటే అది చైతన్యం. ఒక చైతన్య రూపు దాల్చి మన ముందుకొచ్చి 67 సంవత్సరాలు మన కోసం జీవించి అమ్మ నాన్నగారి ఆరాధన రాబోతుంది. అసలు ఆయన ఈ భూమి మీదకి అంశగా దిగి మనందరినీ అసలు బోధన అవతారం కదమ్మా ఆయన. ఒక్కటి కాదమ్మా, ప్రేమావతారం అనాలా, బోధనావతారం అనాలా, ఏమనాలమ్మా, ఎన్న ఎన్ని పేర్లు పెట్టినా సరిపోవమ్మా మనకి ఆయనకి? ఆచార్యులు ఏమైనా ఉందామా? ఆచార్యుల వారినే బోధించారా? బుద్ధుల్లాగా ప్రేమను కురిపించారా? జీసస్ లాగా మనందరి కష్టాలు ఆయన తీసుకున్నారా? ఏం చేయలేదమ్మా
అంటే కష్టాలి కాదంటే ఎటువంటిది చేసినా అంటే మనం ఆయన భగవంతుడయ్యి మనకి మనలో కలవడానికి ఆయన మనలో ఒకళ్ళుగా బిహేవ్ చేశారండి.
అవునమ్మా, మన స్థాయి దిగిపోయి ఆయన
దిగి చనువిచ్చారండి. ఎందుకు ఆ చనువు ఇవ్వకపోతే మనం ఆయన దేవుని చూస్తే దూరం అవుతామని చెప్పి
మనలో ఒకళ్ళగా అయిపోయారు.
ఆ మనలో ఒకళ్ళగా ఆయన వచ్చినందుకు అంటే అసలు మనం అంటే మనం నిజంగా ఆయన గుర్తించలేకపోయిన మాట నిజం అంటే
నిజమమ్మా, నిజం నిజం. మనకి మన భుజాలు ఎక్కించుకున్నారు నువ్వు అన్నా చూడమ్మా, భక్తులు భక్తులు అని మన భుజాలు ఎక్కించేసుకున్నారు.
అవును, సో మనం ఆ ప్రేమని ఆయన కురిపించిన ఆ కృపని మనం నెవరేసుకుని ఆయన ఏ స్థాయి వారు, ఆయన ఏ స్థాయిలో ఉండి ఈ స్థాయికి వచ్చారు, చెప్పండి
చెప్పమ్మా చెప్పు. నాన్నగారి అదే అంటే నాన్నగారిది స్థితి, యాజ్ఞవల్లికుడు మహర్షి స్థితమ్మా ఆయన ఆత్మస్థితి.
అవును
మనందరం మామూలుగా ఏంటమ్మా మనకి ఏమీ తెలియని మన అందరికీ అవసరం ఆయన ఏంటమ్మా మనతో పాటు తిరిగారు మనతో పాటు నడిచారు. అందుకే నాన్నగారు అన్నారు గురువు అంటే మీకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీతో ఉంటున్నాడు మీతో తింటున్నాడు మీలాగా నిద్రపోతున్నాడు అని మీరు అలా మిస్ అయిపోతున్నారు అన్నారు నాన్నగారు ఒకసారి.
అవును అంటే అవును అవును
మిస్ అయిపోతున్నాం అలా మిస్
అంటే అలా మిస్ అవ్వకుండా ఆయనకి మన ప్రతి అడుగు ఆయన వైభవం చూపిస్తూ ప్రతి ప్రతి అంటే అందరిలోని ఆయన్ని చూసుకునే బుద్ధినిస్తూ మనం చేసే పని ఈశ్వరార్పితంగా చేసే బుద్ధినిస్తూ మన కూడా ఉంటూ అంటే మన గుర్తింపుకు మెల్లమెల్లగా 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 అంటే అంటే ద మోర్ అండ్ మోర్ అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన ఇంకా ఇంకా ఆయన ఆయన రివీల్ చేసుకుంటాడంటే. సో మనం అందరం ట్రూ ట్రూ నాన్నగారు ఇన్ అవర్ హార్ట్ మన గైడ్ మన మెంటర్ మన అదే తుమీహో మాతా పితా తుమీహో తుమీహ బంధు సఖా తుమీహో ఆయన్ని చూస్తూ మనం కరిగిపోయి ఆయనగా ఉండడానికి ఈ ప్రయాణం అంటే అపూర్వం అపూర్వం అదృష్టం. సో లెట్ అస్ నాట్ లూజ్ ఆన్ దిస్ మోస్ట్ ప్రెషియస్ లైఫ్ అండ్ టైం అండ్ మన భక్తులందరం కూడా ప్రేమగా కలిసి కట్టుగా నాన్నగారి జీవితంగా ఆయనే ఆదర్శంగా ఆయన మాటే ఆయన స్వరూపంగా తీసుకుని ఆ లోపల ఉన్న వస్తువుకి చేరువైపోదాం అంటే
అంతే మనందరం హ్యాపీ జర్నీ చేసేద్దాం లోపలికి అదే అంతరిక్షం కాదు అంతర వీక్షణ చేద్దాం అందరం. ఓకే అమ్మా ఓకే వెరీ గుడ్
థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ థ్యాంక్ యూ అంటీ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
See that.